సమస్తం ఎవరిని ఒక నేను అని అడిగారు. అంటే నువ్వు ఎవరు అంటే నేను శరీరాన్ని అయితే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ శరీరాన్ని నేనే నువ్వు అనుకుంటున్నావు. నిద్రలో అనుకోకూడదు. గాఢ నిద్రలో నీ శరీర ద్వేషం అది లేకపోవచ్చు. గాఢ నిద్రలో ఈ శరీర ద్వేషం లేకపోవచ్చు. నిద్రలోకి వెళ్లే ముందు ఈ శరీర ద్వేషం ఉంది. నిద్రలోంచి బయటకు రాగానే మొట్టమొదటి నాకు శరీర ద్వేషం వస్తుంది అని చెప్పిన శరీరాన్ని రైటే నువ్వు చెప్పిన బాగా నేను చెప్తున్నావు. శరీరాన్ని నువ్వు అంటున్నావు, నేనే శరీరాన్ని అంటున్నావు. మరి మరణించినప్పుడు శరీరం మాట ఏంటి? ఈ శరీరమే నువ్వే. ఈ శరీరాన్ని బూడిద చేసేటప్పుడు ఈ శరీరం అంగీకరిస్తుందా? శరీరం కాదు, శరీరంలో ఉన్న ప్రాణాన్ని అప్పుడు పెట్టింది వాడికి. శరీరం కాదు, ఇప్పుడు తెలుస్తావు నాకు శరీరం కాదని. శరీరంలో ఉన్న ప్రాణాన్ని భగవంతుడు నువ్వు శరీరాన్ని చెప్పండు, నీ ఆత్మ అని చెప్తున్నాడు. ఆత్మకు రూపంలో మనకి చిన్నప్పటి నుంచే రూపం దృష్టి రూపాన్ని విడిచిపెట్టాం. చిన్నతనంలోంచి రూప దృష్టితో జీవిస్తున్నాం. మళ్ళీ మరణించేటప్పుడు కూడా రూప దృష్టి ఏదో రూపాన్ని స్మరిస్తూ మాట్లాడుతున్నాం. నాకు ఈ రూప దృష్టి ఉండ కాదు, రూపం లేని దేవుడు ఎవరో నన్ను నేను తెలుసుకుంటే దేవుడు ఎవరో తెలుస్తుంది. నన్ను నేను విడిచిపెట్టేసి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకు ఏమి తెలుసు? అయినప్పుడు మనం అందరికీ దేవుడు ఎంచుకోవాల్సింది ఏమండి? బట్టలు కావాలి, బంగారం కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీకు ఇందులో ఎవరికి కావాలి దేవుడు? నేను సర్వాగా అడుగుతున్నానని కాలక్షేపాన్ని అడుగుతున్నాను, మీరు ఎవరు అనుకోవద్దు. దేవుడితో పని దేవుని తెలుసుకోండి, దేవుని తెలుసుకోండి అని చాలా మంది మీకు ఉపన్యాసాలు చెప్పుకుంటారు. అలాగే బహుశా నేను కూడా చెప్తున్నాను, దేవుడితో మీకు పని మీకు అవసరమైన. మనకు ధనం ఉన్నప్పటికీ అధికారం ఉన్నప్పటికీ మనకు దుఃఖం వస్తుంది, భయం వస్తుంది. ఇది ఎవరైనా కాదంటారా? ఎవరు దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళకి భయం వస్తుంది, దేవుడు లేడని చెప్పేవాడికి భయం వస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి దుఃఖం వస్తుంది, దేవుడు లేడని చెప్పేవాడికి దుఃఖం వస్తుంది. మరి ఈ దుఃఖం నుంచి మనం ఎవరైనా బయటపడ్డామా? ఈ భయం నుంచి ఎవరైనా మనం బయటపడ్డామా? చిన్నప్పటి నుంచి తరువుకు వస్తున్నాయి, ఒకటి దుఃఖం, రెండు భయం. ఈ రెండింటిలోంచి బయటపడేటప్పుడు ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది మనం. మీలో ఎవరైనా కొంతమంది అనొచ్చుంది, అందరికీ దుఃఖం ఉందని అనకండి, అందరికీ భయం ఉందని అనకండి, అటు దుఃఖం లేదు అని మీరు ఎవరైనా అనొచ్చు. అది నమ్మకండి, అది నమ్మకండి. తాత్కాలికంగా మీకు దుఃఖం లేకపోవచ్చు. లోపల ఎంత కలగితే మనకు అజ్ఞానం ఉంది, లోపల ఎంత కలగితే మనకి చీకటి ఉంది, లోపల ఎంత కలగితే మనకు అభిజ్ఞుడు అభిజ్ఞం ఉన్న కారణం, అజ్ఞానం ఉన్న కారణం, ఏదో రూపంలో తాత్కాలికంగా దుఃఖం లేకపోయినప్పటికీ తర్వాత మీకు దుఃఖం వచ్చేస్తుంది. తాత్కాలికంగా భయం లేకపోయినప్పటికీ తర్వాత భయం వచ్చేస్తుంది. అంటే భగవంతుడు మనం ఏమి అడుగుతాము? నాకు భయాన్ని తొలగించు, దుఃఖాన్ని తొలగించు, లేదా ఐశ్వర్యాన్ని ఇటువంటి ఎదుగుతాం. కానీ అలా అజ్ఞానాన్ని తీసేసిన మనం భగవంతున్నారా? అని ఇంతవరకు మనం ఏది అడగాలో భగవంతుని అంటే నేర్చుకోలేదు. మనందరికీ కోరికలు వస్తున్నాయి, ఆ కోరికను మనం నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అతను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి భగవద్గీత చదువుతున్నాం, ఇంకా భగవాన్ మాటలు చదువుతున్నాం, ఉపనిషత్తులు చదువుతున్నాం, ఇంకా అనేక విషయాలు మనం చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కానీ నా కోరిక నాకు అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి, రమణోత్సవం చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి, మీ మనసు మీకు అర్థమైందో, మీ కోరిక మీకు అర్థమైందో. అసలు కోరిక ఎందుకు వస్తుంది? నాకు ఎంతో చదువు ఉంది, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీకెంతో చదువు ఉంది, మీరు నన్ను అర్థం చేసుకోలేరు. ఆ చదువు వల్ల ఉపయోగం ఏంటి? చదవటం రాయటం వస్తేనే చదువు కాదు, అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి. అర్థం చేసుకునే శక్తి ఉంటేనే చదువు. మీ మనసు మీరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడైన ప్రయత్నం చేస్తాం. మన రూపానికి పరిమితం అయితే ఉన్నాం, మన నామానికి పరిమితం అయితే ఉన్నాం. మరణించేటప్పుడు కూడా రూపాన్ని స్మరిస్తూ మరణిస్తాం. మరణం దేహానికి, మనకు మరణం లేదు. మన ఆత్మకు మరణం లేదు, దేహానికి మరణం. ఆత్మ శాశ్వతమైంది, దేహం అశాశ్వతమైంది. ఆత్మనిత్యమైనది, దేహం అనిత్యమైనది. ఆత్మ స్వచ్ఛమైనది, దేహం అస్వచ్ఛమైనది. దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెడుతున్నాం అని చెప్పి మోహం కలుగుతాను. శరీరం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం, శరీరం మరణించినప్పుడు మరణించామనుకుంటున్నాం. అంచేత మనకు మోహం కలుగుతాం. మీరు ఆత్మ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాత్రులు అనేక మనకు కళ్ళు వస్తాయి, అది నిజమా లేకపోతే మెలకు నిజమా? ఈ కైలాసం, ఈ వైకుంఠం, స్వర్గం, నరకం అవి కూడా కాదు. మీరందరూ వైకుంఠానికి వెళ్దామని, స్వర్గానికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అవి కూడా కేవలం డ్రీమ్స్. ఇది మీ డ్రీమ్, అది కూడా కేవలం స్వప్నం. మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చు, ఎన్నో పుణ్యమైన కార్యాలు చేసి అది కూడా స్వప్నం. లేదా కైలాసానికి వెళ్ళొచ్చు, అది కూడా స్వప్నం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించవచ్చు, అది కూడా స్వప్నమే. ఎక్కడికి వెళ్ళినా స్వప్నమే. ఒక ఆత్మను తెలుసుకుంటే మెరుకు వస్తుంది మనకి. అది నిజమైన మెరుకువ. అప్పుడే మనం నిజంగా జీవించిన రోజు, ఆ రోజు కోసమే మనం ఎదురు చూడాలి. చాలా మంది భగవంతుని బలవంతం పెడతారు, నాకు అది కావాలి. భగవంతుని ఎదురును బలవంతం పెట్టకండి, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడండి. భగవంతుని నేను అడగకండి, మీరు అడగకపోయినా ఇస్తాడు అంటే అడగకండి. మీ కారణం మీ శక్తిని అడగటం పచ్చి పెట్టకండి. భక్తి మంచిది కానీ కారణ భక్తి మంచిది కాదు, అకారణ భక్తి మంచిది. మీరు భక్తి ఉండాలి, కారణం కనిపించకూడదు. కారణం కనిపించింది అనుకోండి అది నిజమైన భక్తి కాదు, అది సత్యమైన భక్తి కాదు. అకారణమైన భక్తి ఆత్మ దగ్గర తెలుసుకోబడుతుంది. ఆత్మను తెలుసుకునే వరకు దుఃఖం నుంచి బయటపడలేదు, మోహం నుంచి బయటపడలేదు, సంసారం నుంచి బయటపడలేదు. చంద్రశేఖర్ గారు అనేక స్తోత్రాలు రాశారు దేవత. ఈ సంసారం అనేది ఒక చెట్టెట. మన అందరం సంసారంలో ఉన్నాం కదా. ఈ సంసారం అనేది ఒక చెట్టెట. కానీ చెట్టు ఎందులోంచి వస్తుంది, విత్తనంలోంచి వస్తుంది. సంసారం అనే చెట్టుకి విత్తనం ఏమిటి అని అడిగారు ఆయన అడిగారు. మరి సమాధానం ఏం చెప్పారంటే పాపం అని చెప్పారు. పాపం అనే విత్తనం నుంచి ఈ సంసారం అనే చెట్టు వచ్చింది. పాపం పోతే ఈ చెట్టు కూడా పోదు. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నేను ఈ సంసారం అనే బావిలో పడ్డాను, అంటే నీ చెట్టు నాకు అందించి ఈ సంసారం అనే బావి నుంచి నేను బయటికి అది ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మనం చేస్తామండి. రిక్వెస్ట్ అంటే ఆచార్య వాడు. నా ప్రార్థన మీకు వినపడుతుందండి, నా ప్రేయరు, నా ప్రార్థన మీకు వినపడుతుంది, మీ చెవులు వేసుకోండి. నా ప్రార్థన నా రిక్వెస్ట్ కాదు, నా ప్రేయర్, నా ప్రార్థన. నా ప్రార్థన మీరు స్వీకరించి నన్ను రక్షించండి. ప్రార్థన అండి ఇలా ఉండాలి. ప్రార్థన మీద పిటిషన్ కింద ఉండకూడదు. భక్తిని ఎంత రహస్యంగా ఉంచుకుంటుంది వెల్లడి చేయకూడదు అన్నారు భగవాన్. కొంతమంది అంతా నేను తెల్లవారుజాము 4 గంటలకు నిలుస్తున్నాను, 6 గంటల దాకా పూజ చేస్తున్నాను. మీరు ఎంతసేపు పూజ చేస్తున్నారో, ఎంతసేపు ధ్యానం చేస్తున్నారో తక్కువ చెప్పటం ఏంటిది? అలా చెప్పవద్దు అంటున్నారు రమణస్వామి. మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో మీరు ఎవరికైనా చెప్తారు? మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంది, మీ దగ్గర బంగారం ఎంత ఉందంటే ఎవరు చెప్పరు. కానీ భక్తి విషయం చెబుతారు. మేము 3 నిమిషం వ్రతాలు నిమిషం ఎన్నో పుణ్యకార్యాలు చేసాం, గుండు కట్టించాం, గోపురాలు కట్టించాం, చక్రాలు కట్టించాం, రేవులు కట్టించాం అని ఎన్నో చెబుతారు. అది పనికిరాదు. అలా చెప్పుకోకుండా, అలా చెప్పుకోకుండా చెప్పుకుని పోతుంది అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగి పనులు చేయకండి. అలా ప్రచారం చేసుకోకండి. నిజానికి ప్రచారం అక్కర్లేదు, అబద్ధానికి కావాలి. మీ ఇంట్లో ఉన్న బంగారం పెట్టి మీరు వస్తువులు చేయించుకోగలరు, కానీ మీ ఇంట్లో ఉన్న బంగారం పెట్టి మీ మనస్సును బంగారం చేసుకోగలరా? ఎవరైనా చేసుకుంటారా? మీ మనసును బంగారం చేసుకోగలరా? చేసుకోలేరు. మనస్సు బంగారం కావాలంటాడు ఆచార్యుడు ఇక్కడ రమణాచార్య. మనసు బంగారం అవ్వాలి. ఎలా అవుతుంది మనసు బంగారం అంటే, విషయ చింతను విడిచిపెట్టి సతతం ఎవడైతే ఆత్మచింతన చేస్తున్నాడో వాడు మనసు బంగారం అవుతుంది. భగవంతుడు కూడా గీతలో చెప్తారు, ఎవరికైతే శీలం ఉందో, ఎవరికైతే శారీరక ప్రవర్తన, మానసిక ప్రవర్తన, ఎవరికైతే శుచిగా ఉందో వాళ్ళు. మీరేమీ కష్టపడద్దు, మీ మనస్సును సమానంగా ఉంచుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి, ఉచిత బిల్ లేకుండా ఉంచుకోండి. మనసులో ఉన్న లోపాలన్నీ రాలిపోతాయి. సాధన అనేది ఒక మంట, ద్వేషం అనేది ఒక మంట, ఇష్టం అనేది ఒక మంట, అయిష్టం అనేది ఒక మంట. ప్రతి మనిషి ఈ మంటలో కాలిపోతున్నాడు. పైపుడికే కనిపిస్తున్నాడు కానీ ఎంతో శాంతిగా ఉన్నట్టు నిజం కాదు. ప్రతి మనిషిలో ఇంత శాంతి ఉంటే లోకంలో ఇంత అశాంతి ఉంటుంది. మనిషిలో శాంతి ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది, కుటుంబంలో శాంతి ఉంటే గ్రామంలో శాంతి ఉంటుంది, గ్రామంలో శాంతి ఉంటే లోకంలో శాంతి ఉంటుంది. మనిషి హృదయంలో ఎంతకాలంటే శాంతి లేదు, అంతకాలం లోకంలో ఎక్కడ శాంతి శాంతి ఉండదు. హృదయంలో లేని శాంతి లోకంలో ఎక్కడ కనిపిస్తుంది? నా హృదయంలో శాంతి లేనిది లోకంలో శాంతి గురించి ఆశించడం న్యాయం కాదు. నా హృదయంలో లేనిది లోకంలో కనపడదు. నీకు ద్వేషం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు అనుకుంది, లోకంలో నీకు ద్వేషం కనపడదు. నీకు భయం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు అనుకుంది, లోకంలో కూడా నీకు భయం కనపడదు. నీ హృదయంలో లేని ప్రకృతి లేని కనపడదు. భగవంతుడు చెబుతున్నాడు, నిరంతరమైన మనస్సుని గ్రహించుకోవడానికి ప్రయత్నించండి. ముందు మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే తర్వాత నిగ్రహం దానానికి వస్తుంది. నిర్జన ప్రదేశంలో ఎక్కువ జనాలతో తిరగదు. సాధ్యమైనంతవరకు ఏకాంత వాసంలో ఉంది. రోజు ఏదో కొంత టైం మీరు కేటాయించుకుని కొంత ఏకాంతంలో ఉండి సాధన చేయండి. ఇంకా నిరంతరం జనంలో కూర్చుంటే అనవసరమైన సంభాషణ ఇచ్చి మన నెత్తి మీద పడుతుంది. అంటే చెప్పారు, ధ్యానం చేసేటప్పుడు ఒక్కరినే చేయమన్నారు, స్టడీ చేసినప్పుడు ఇద్దరిని కలిపి చేయమన్నారు. ఏకాశం భగవంతుడు చెబుతున్నాడు ఏకాశిగా ఉండాలి. అంటే ఏంటి, ఎవరి సహాయం అక్కడ లేకుండా ఉండదండి, సంఘదోషం లేకుండా ఉంది. నిరాశ అపరిగ్రహ ఆశ ఆశ అజ్ఞానం. ఒక మనిషికి ఆశ కలుగుతుంటే, ఒక మనిషికి వాస కలుగుతుంటే లోక అజ్ఞానం. నిరాశ ఆశ కనకరా, ఆ పరిగ్రహ పరిగ్రహం పనికిరాదు. నిరంతరం ఏదో స్వీకరిస్తుంటే దానివల్ల మీ మనసులను శుద్ధి పోతుంది. మీ మనసును బాగు చేసుకోవాలనుకుంటున్నావా? మీకు అనుసరమైన వస్తువులను పుచ్చుకో. మీ మనసును బాగు చేసుకోవాలనుకుంటున్నావా? ప్రకృతిలోని వస్తువులను చూసి ఆశపడదు. మీ దేహాన్ని నియమించుకోండి, మీ మనస్సును నియమించుకోండి. మన మనసును మనం బాగు చేసుకోవడానికి కాకపోతే, మన అంతఃకరణాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి కాకపోతే, మనల్ని మన పవిత్రవంతం చేసుకోవడానికి కాకపోతే, ఈ పూజ ఎందుకు, జపం ఎందుకు, ధ్యానం మన మనస్సును మనం బాగు చేసుకోవడానికి ఉపయోగించకపోతే, ఈ పూజ వల్ల, ఈ జపం వల్ల, ఈ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి? పూజ చేతులతో చేస్తాం, జపం నోటితో చేస్తాం, ధ్యానం మనస్సుతో చేస్తాం. చేతితో చేసే పూజ కంటే, నోటితో చేసే జపం కంటే, మనస్సుతో చేసే ధ్యానం వరుసగా గొప్పది. అంటే మనల్ని తెలుసుకోవడానికి పూజ కంటే జపం ఎక్కువ ఉపయోగపడుతుంది, జపం కంటే ధ్యానం ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఈ మూడు మనల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా అంతఃకరణ భావన తెలుసుకోవడం కోసం. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, చివరి రోజుని తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికీ తెలియదు, ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను చెప్పే మాట చివరి రోజుని తెలుస్తుంది. చివరి రోజు అంటే ఏమిటి? మన యాత్రకే. మీరు శరీరం కూడా యాత్రే, భూమి మీద యాత్రకు వచ్చాను, ఇది కూడా యాత్రే. చివరి రోజున శరీరం విడిచిపెట్టాయంటే యాత్ర పూర్తి అయిపోయింది. ఈ భూమి మీదకి వచ్చి యాత్ర పూర్తి అయిపోయింది అన్నమాట. ఆ చివరి రోజున ఏం తెలుస్తుంది చెప్పమంటారా? మనందరికీ భక్తి ఉండాలి, ఉండి లేకపోతే ఇక్కడికి ఎవరికైనా అనుమానం ఉండాలేదని భక్తి ఎంతో కొంత ఉంది కాబట్టి ఇక్కడ అందరం మనం సమావేశం. ఇదే ఇది ఎంతవరకు నిజం? ఓ పైపు నిజం, నిజం అది పైపు ఓటం అన్నమాట. భక్తి ఏ మనసులో పెట్టుకోండి. మరణించే రోజున, మనకు మరణం వచ్చే రోజున, మన శ్వాస నిలిచిపోయిన రోజున, ఈ శరీరాన్ని విడిచిపెట్టి శ్వాస విడిచిపెట్టి రోజున, ఆ చివరి రోజున, చివరి గడియల్లో ఈ భక్తి మనకు జ్ఞాపకం కదా సోదర మహాశయ గారు. ఈ భక్తి మనకు ఎవరికి జ్ఞాపకం రాదు? ఉంది, ఉన్నమాట. ఈ పైస వాటాలు వాడికి ఎవరు నిలుస్తారు? ఈ వ్యాపారం చేసేటప్పుడు ఒకరికేమో 90 పైసలు వాటా ఉంది, ఒకటి పైస వాటా ఉంది అనుకోండి. 90 పైసలు వాటా వాడికి మీరు ఉంటుందా, పైస వాటా వాడికి మీరు ఉంటుందా? అంటే మనకు భక్తి ఉంది, మనకు వాటా ఏంటంటే పైస వాటా. భక్తి కాకుండా ఈ లోకానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన ఆదర్శాలు, ఆశయాలు, ఆకాంక్షలు, లేకపోతే కుయుక్తులు, కుతంత్రాలు, కుచేష్టలు, హృదయంలో భక్తి కంటే బలంగా 90 పైసలు, 99 పైసలు, 95 పైసలు చూడన్నారు. మనకున్న కోరికలు చాలా భక్తి కంటే చాలా బలమైనవి. మనకున్న ప్రకృతి వాంఛలు ఈ భక్తి కంటే చాలా బలమైనవి. మనకున్న కామక్రోధాలు, మనకున్న రాగద్వేషాలు, మనకున్న లోభిత్వం, ఇవన్నీ భక్తి కంటే బలమైనవి. భక్తి ఉన్నమాట నిజమే, కానీ భక్తితో పోల్చుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా ప్రకృతి గుణాలు, మనల్ని మాయకు సంబంధించిన గుణాలు చాలా బలీయమైన. ఆ గుణాలే మనం మరణించే రోజున బయటకు వస్తాయి. దాన్ని బట్టి మనకు జన్మ నిర్ణయం అవుతుంది, కానీ భక్తిని బట్టి మనకు నిర్ణయం కాదు. నేను చెప్పే మాటలు మీరు పెడచూని పెట్టచ్చు, కాపరిచి ఇవ్వకపోవచ్చు, ఏమి లెక్క పెట్టకపోవచ్చు. మరణించే రోజున మీకు తెలుస్తుంది మీకు మీ గురిష్టమని. మీ జన్మ పొడుగున ఏదైతే పోషించుకున్నారో, మీ జన్మ పొడుగున మీ హృదయంలో దేనైతే స్మరించారో, ఏదైతే ప్రహరం ఉందో మీ జన్మ పొడుగున, అది మరణించే రోజున, మరణించే గడియలు మీ స్మృతికి వస్తుంది. లెవిసి లెవిసి విజృంభించి విజృంభించి మీ హృదయంలో దాచిన బలీయమైన వాసన, బలీయమైన కాంక్ష ఒక్కసారి పొడుచుకుని పొడుచుకుని శిరస్సులో వస్తుంది. ఆ చివరి వాంఛ, ఆ చివరి కోరిక, అప్పుడు భక్తి మనకు రాదు. ఆ చివరి వాంఛను బట్టి రాబోయే జన్మ మనకు నిర్ణయం. భక్తి లేదని అంటలేదు, కానీ దీన్ని బట్టి మన రాబోయే జన్మ నిర్ణయం కాదు. మన ప్రాణ ప్రయాణ టైంలో ఏ వాసన అయితే బలీయంగా మన శిరస్సులో ఉందో, ఆ దాన్ని బట్టి రాబోయే శరీరం నిర్ణయించబడుతుంది. అప్పుడు భక్తి ఉన్నప్పటికీ అడుగుని ఎక్కడో అక్కడే ఈ భక్తిని పక్కకి ఏంటి. మనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి కాంక్ష, మన జీవితం పెరుగు పొడుగునా నమలు వేసుకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి కాంక్ష, ఆ కాంక్ష విజృంభించి మనకు ప్రాణ ప్రయాణంలో మనం ఆక్రమిస్తుంది. ఆక్రమణలో మన ప్రాణం నడిచిపోయి అప్పుడు మనకేమి తెలియదు. తెలియకుండా ఈ వాసన బలి ఆ దాన్ని బట్టి రాబోయే శరీరం నిర్ణయించబడదు. అవి కూడా కలవే, భవిష్యత్తులో జన్మలు రావచ్చు, అవి కూడా స్వప్నాలు, అవి కూడా నిజం కాదు. అందుచేత ఈ భక్తుడు మీరు రహస్యంగా ఉంచుకుని మీకున్న ఇతర కోరికల కంటే, ఇతర వాంఛల కంటే దీని బలం పెంపొందేలా చూసుకో, ఈ భక్తి యొక్క బలం పెంపొందేలా చూసుకోవాలి. మనం ఏది ఏ ఈశ్వరుని అయితే మనం స్మరిస్తున్నామో అదే కనుక బలమైందైతే, జీవితం పొడుగున దాన్నే ప్రాక్టీస్ చేస్తే అవి మనకి రాబోయే జన్మ నిర్ణయించబడుతుంది. ఏమండి మన మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోకపోతే ఎలా, ఊళ్ళో ఏం జరుగుతున్నాయో, దేశంలో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం, కానీ మీ మనస్సులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోకపోతే ఇంకా ఆధ్యాత్మిక సాధన. మీ మనస్సును మీరు చూసుకోండి, మీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మీరు చూసుకోండి, ఎటువంటి తలంపులు వస్తున్నాయో మీరు చూసుకోండి, మీ మనస్సును మీరు పరిశీలించుకోండి, మీ మనస్సు అప్పుడు అంతర్ముఖం. మానవులపై అజ్ఞానం నిర్మించుకోగలిగితేనే కానీ జ్ఞానోదయం కాదు. ఇక్కడ భగవాన్ చెబుతున్నారు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఏ మార్గాలను ఆశ్రయించినా, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ దేవుడు ప్రార్థించినప్పటికీ మానవుడికి అహంకారం పోతే కానీ జ్ఞానం కలగదు. ఒక జ్ఞాపకం వాసన ఉందో, మంచి వాసనలో ఉండొచ్చు, చెడ్డ వాసన ఉండొచ్చు, ఈ వాసనలన్నింటికి వేరు అహంకారం. అహంకారం లేకపోతే వాసన రాదు, అహంకారాన్ని బట్టే వాసన వస్తుంది. ఏ వాసన వచ్చినప్పటికీ అహంకారం ఉండదు. వాసనాక్షయం అయితే మోక్షం వస్తుంది. అయితే వాసనాక్షయం ఎలా అవుతుంది? అహంకారం ఉన్నంత కాలం వాసనాక్షయం ఎవరికి రాదు, మోక్షం ఎవరికి రాదు. రమణ స్వామికి జ్ఞానం గురించి చెప్తారు, ధర్మం, అర్థం, కామం, మోక్షం. మనకి ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు చెప్పారు, ఈ పురుషార్థాలు. ధర్మం అంటే మన పని మనం చక్కగా చేసుకోవటం, సోమర్థన విడిచిపెట్టి మన పని మనం చేసుకోవటం ధర్మం. అర్థం, మన శరీర యాత్రకి, మన శరీర యాత్రకి ఎదటగాడు మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, మన మనసుకు స్వాతంత్ర్యం పోదు. అంటే ఎర్నింగ్ ఎంతవరకు, మీ సంసారానికి నోటి లేకుండా వెళ్ళటం కోసం అంతవరకు మీకు సంపాదన అవసరం. మనకి ఎర్నింగ్ కానీ లెర్నింగ్ లేదు, ఎర్నింగ్ ఉంది, లెర్నింగ్ తర్వాత కామ. అంటే ధర్మ విరుద్ధం కాకుండా ఇంద్రియాలను సంతృప్తిపడాలి, అది కామ. ఆకలి అని చెప్పారండి మోక్షం. ఈ చిన్నప్పుడు ఎక్కువ చదువుకునే మాటలు జ్ఞాపకం వస్తుంది, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఫైనల్ స్టేజ్ అంటే మోక్ష. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, కేవలం ధర్మం గురించి ఎంతో కొంత పని చేస్తున్నాం, అర్థం గురించి పని చేస్తున్నాం, కామం గురించి పని చేస్తున్నాం. మనం తెలియదు మోక్షం, మన జీవితంలో ఎంతకాలం ఈ మోక్షం గురించి మనం ఎంతకాలంలో ఖర్చు పెట్టాలి. జన్మ రహస్యం ఎప్పుడు వస్తుంది? దుఃఖం లేని స్థితిని ఎవరు పొందుతారు? మోక్షాన్ని పొందిన వాడే దుఃఖం లేని స్థితిని పొందుతారు. ఎవరైతే మోక్షానికి దారి చూపిస్తున్నాడో వాడు గురువు. గురువు అంటే సర్వసరి కాలమైన ఉద్దేశం ఏంటంటే దగ్గరికి చేతి చెవిలో మంత్రం చెప్తే అది గురువు అని. ఏమి నమో నారాయణయ్య, లేకపోతే ఏమి నమశివాలు, లేదా మంత్రం చెప్పారనుకోండి, వాడు గురువు అని. అసలు గురువు అంటే ఏమిటంటే తన బిడ్డలను వాడు ఎలా చూసుకుంటాడో, అలాగే నిరంతరము తన శిష్యుల యొక్క క్షేమం గురించి ఎవరు ఆలోచిస్తున్నాడో వాడు గురువు. గురువు అంటే మంత్రం చెప్పి వెళ్ళిపోకుండా వాడు గురువు కాదు. చివరి స్థితి ఏమిటి? మోక్షం పొందే వరకు భయం విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. మాట తాత్కాలికంగా నీకు దుఃఖం లేకపోయినా అది నిజం కాదు, మళ్ళీ కొద్ది రోజుల్లోనే నీకు దుఃఖం వచ్చారు. ఇంకేంటంటే నీ అడ్రస్ తెలుసు, కరెక్ట్గా నీ అడ్రస్కి వచ్చారు. కర్మ ఎలా పరిగెట్టుకొస్తుందో, మనం చేసిన పని మనం కూడా ఎలా పరిగెట్టుకొస్తుందో ఉపనిషత్తులో చెప్పాడు. 10 ఆవులను అక్కడ కట్టేసి దూడను విడిచిపెడితే ఈ దూడకి దాని తల్లి ఏదో తెలుసట, సరిగ్గా ఆ తల్లి దగ్గరికి నీ పాలు పూసుకుంటాను. అలాగే చేసిన మంచి పని అయినా చేసిన చెడ్డ పని అయినా మీరు ఏ జన్మలోకి వెళ్ళినా సరే మీరు ఎక్కడ సరే అది వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటున్నాను చెప్పారు. అంటే మంచిది మంచి, చెడ్డకి చెడ్డ, అనుభూతి తిరగవలసిందే. కర్తృత్వం ఉన్నంత కాలం, నేను చేస్తున్నానే భావన ఉన్నంత కాలం, అంటే నేను ఉన్నంత కాలం ఈ లోకాల్లోకి వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం ఈ ప్రయాణం తప్పం. మళ్ళీ భూమి మీదకి రావాలి, మళ్ళీ భూమి విడిచిపెట్టి వెళ్ళాలి, భూమి మీదకి రావాలి, ఇలా రావటం తప్పదు. ఎప్పుడు ఎంతకాలం నేను ఉన్నంత కాలం. మానవుడు తన అహంకారాన్ని పోగొట్టుకో, తన అహంకారాన్ని విడిచిపెట్టి నీ జ్ఞానం సంపాదించాలంటే జ్ఞానం సంపాదించలేదు. పుస్తకాల్లో లేదు జ్ఞానం, నీ ఇచ్చారు. ఎవరైతే తన అహంకారం యొక్క మూలాన్ని చూస్తున్నాడో వాడి జ్ఞానం అవుతారు. రాముడి జ్ఞానం లక్ష్మణుడి రా, లక్ష్మణుడు వైరాగ్యం యొక్క మూర్తి, రాముడి జ్ఞానం యొక్క మూర్తి. రెండు వేరుగా కనిపిస్తున్నాయి కానీ జ్ఞానం అన్నా వైరాగ్యం అన్నా ఒకటి. సర్వసాధారణ మనం వైరాగ్యం గుర్తించేది లక్ష్మణ స్వామి గుర్తుంటారు, జ్ఞానం గురించి గుర్తించేది శ్రీరాముడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళ జ్ఞానం. ఇక్కడ ఏది చివర పురుషార్థం గురించి మోక్షం. మోక్షం అనేది ఎలాగొస్తుంది మనకి? ఏదో ఒక పని చేయటం వల్ల మోక్షం ఎవరికి రాదు. మోక్షం ఎలాగొస్తుంది? జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మీకు బియ్యం ఉండొచ్చు, కొండ ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు, నిప్పు లేకపోతే వంటారు. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే మటుకి మీకు పుణ్యం ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు, కానీ ఎన్ని మీకు కీర్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మీకు ఎన్ని ఉన్నా సరే మీకు మోక్షం రాదు రాదు రాదు. ఎవరికి వస్తుంది మోక్షం? జ్ఞానం ఉన్నవాడికి మోక్షం. జ్ఞానం గురించి బోధ చేస్తూ బోధ స్వరూపమైన శ్రీ రమణ స్వామి అరుణాచలంలో 54 సంవత్సరాల నుండి తన జీవితం అంతా కూడా జ్ఞాన బోధ చేసి సమర్పించారు. ఎందుకు చెప్పాలి? ఆయన ధర్మం గురించి కానీ అర్థం గురించి కానీ కామం గురించి కానీ ఆయన చెప్పడు. నిరంతరం జ్ఞానం గురించి చెప్పాడు. ఇంకా జ్ఞానం లేకపోతే మోక్షం రాదని సంగతాన్ని కృష్ణుడు చెప్పాడు గీతలో జ్ఞానం గురించి. వ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు జ్ఞానం గురించి. పూర్వం మన మహర్షులు అందరూ చెప్పారు ఉపనిషత్తుల్లో జ్ఞానం గురించి. కానీ ఆ జ్ఞాన మార్గాన్ని లోకం మర్చిపోయింది కాబట్టి దాన్ని మనం పునరుద్ధరణ చేశారు. అయితే జ్ఞానం అంటే ఏంటి? నిజాన్ని తెలుసుకోవటం, సత్యాన్ని తెలుసుకోవటం. నిజాన్ని తెలుసుకోవటం జ్ఞానం. ఏది నిజం? మనలో సత్యం ఆత్మ. జ్ఞానం అంటే పాండిత్యం అనుకోకండి. పాండిత్యం జ్ఞానం కాదు. ఆత్మను తెలుసుకున్నవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞానం. ఈ భావన మంచిదే, అహంభావన పలుకడే. భావన వద్దని నేను అంటే లేదు, అహంభావన వద్దంటున్నాను. ఆసక్తి లేకుండా, అహంభావన లేకుండా పని చేస్తే అది పని కాదు, పూజ. పరమేశ్వరుడు మనల్ని అర్పించుకోవాలి, డెడికేషన్ అర్పించుకోవాలి. మనం ఏం చేస్తాం? పువ్వులు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, బెల్లం ముక్క పెడతాం, పదికి బెల్లం ముక్క పంట వాళ్ళని పెడతాం. కానీ ఈ నేనుని ఇప్పుడు నేను నేను అంటున్నాను చూశారు, ఈ నేనుని మనం ఇవ్వాలి. వస్తువులు ఇస్తాం, మన కళ్ళ కనిపిస్తున్న వస్తువులు ఇస్తాం, ఈ నేనుని మనం ఇవ్వాలి. రెండు గర్భాలు మనిషిని పీడించారు. ఒకటి ఎత్త గర్భం, నేనింత ధనవంతుని అని అనుకుంటూ ఉంటారు. ఆ ధనం అన్న చోట గర్వం వస్తూ ఉంటుంది, అది నిగ్రహించుకున్నవాడు మహాత్ముడు. రెండు విద్యా గర్వం, ఇంత చదువుకున్నామని ఆ చదువు వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడలేదు, వాళ్ళ గర్వం వస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ సత్యానికి దూరం వస్తాయి. ఒకటి జ్ఞాపకంచుకోండి, మీరు ఏ కారణం లేదు సరే గర్వం మీకు వస్తామనుకోండి. మీరెవరు పైకి చెప్పకండి, ఏ కారణాలు సరే మీకు గర్వం వస్తామనుకోండి. కారణం లేదేమని అంటే రాబోయే జన్మలో మనం చీకట్లో పడతాం. కాదండి, మీకు ధనం ఉన్నప్పటికీ, విద్య ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, రూపం ఉన్నప్పటికీ మీకు వినయం వస్తామనుకోండి. మీరు ఎరుగున్న లోకాలకు వెళ్తారు, మంచి జన్మ. మీకు వినయం వస్తాంటే గొప్ప లోకాలు మీకోసం ఎదురు చూస్తాం. మీకు గర్వం పెరుగుతుంటే చీకటి లోకాలు మీకోసం ఎదురు చూస్తాం. మీకు గర్వం ఉందో వినయం ఉందో మీరు చూసుకోండి. మన అందరికీ మృత్యు అంటే చాలా భయం. చావు వస్తామంటే అందరికీ భయం వస్తుంది. దేహం అమ్మవాడికి చాలు, దేహం లేని వాడికి చాలు ఉంటుంది. ఎవడైతే పాపం రహితుడు, ఎవడైతే పాపాన్ని జయించాడో వాడు మృత్యువుని జయి, వాడికి మరణం. పాపం లేని వాడికి మరి దేహం రాని రాదు, దేహం మీద రాని వాడికి ఇంకా మరణం లేదు. పాపాన్ని ఎవరైతే జయించాడో వాడే మృత్యువుని జయించాడు. అహంకారాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసుకుంది, అహంకారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి, ఈ నేను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. అహంకారం పోకపోతే ఎంత ప్రయత్నం చేసిన జ్ఞానం కాదు. నేను ఈ పని చేస్తున్నాను, నా వల్ల ఇవంత అవుతామని భావన పోగొట్టుకోవాలి. ఇదంటే నా వల్ల అవుతామని నేను చేస్తున్నానే భావన అనే కలంపే. ఇది నేను చేస్తున్నాను, నా వల్ల అవుతాను అనే కలంపు విడిచిపెట్టాలి. ఇంచుకంటే కలంపు ఇవ్వదు. నేను చేస్తున్నానని భావనతో ఏ పని చేసినా మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, మళ్ళీ తిరిగి మనకు ఎదురవు. నేను నీ తలంపుతో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఈ సంసార చక్రంలోంచి నువ్వు బయటపడలేవు, ఈ అజ్ఞాన చక్రంలోంచి నువ్వు బయటపడవు. అంటే నేను తలంపును తీసేసి పనిచే, అహం వృత్తిని విడిచిపెట్టి పని. మన కృష్ణుడు ఏ ఆత్మ అయితే ఉందనుకుంటున్నామో, రాముడు ఏదైతే ఉందనుకుంటున్నామో, రామస్వాములు ఏ ఆత్మ అయితే అది మన హృదయంలో దానికి చావు లేదు. అది మన హృదయంలో ప్రకాశిస్తాం. అది ఎప్పుడూ ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు లేకపోవటం ఉంటుంది. అది నిరంతరం ఉంది. ఎప్పుడు నాలో ఉన్న వస్తువు, నీలో ఉన్న వస్తువు ఒకటి. నీలో ఉన్న వస్తువు నీ అనుభవానికి వచ్చినప్పుడు, నీ బుద్ధికి అందినప్పుడు, నీకు తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకంటే నేను గొప్పవాణి కాదని. నాలో ప్రత్యేకత నీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఏం తెలుస్తుంది? నీకంటే నేను గొప్పవాణి కాదని, ఇద్దరం ఒకటేనని, అంత ఒకటి అప్పుడు నీకు తెలుస్తుంది. నిజమైన జ్ఞానికి అజ్ఞానికి కనపడదు, నిజమైన జ్ఞానికి అజ్ఞానం కనపడదు. ఇంకట తన ఎవరిలో చూసిన ఆత్మను చూస్తాడు. ఆత్మ జ్ఞానమా అజ్ఞానం? దేహం లేకుండా లోకాన్ని ఎవరైనా చూశారు? ఈ దేహం నా కళ్ళ కనిపిస్తున్న ప్రపంచం రెండు దృశ్యాలు. దృశ్యం నిజం కాదు. మీలో నా ఆత్మను దర్శించు. మీలో నా ఆత్మను ఎప్పుడైతే దర్శించేవాళ్ళు అప్పుడు సరిస్తా. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ అరుణాచలంగా ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు పరమశాంతిని పొందుతావు, శాశ్వత శాంతిని పొందుతావు. ఇక ఈ లోకం యొక్క కళ్ళు, లోకం యొక్క అలజడి నేను ముట్టుకోండి. లోకం యొక్క శాంతి కానీ, లోకం యొక్క కళ్ళూరం కానీ, లోకం యొక్క గొడవ కానీ నేను ముట్టుకోండి. నీకు శాంతి వస్తుంది, నీకు సుఖం వస్తుంది ఎప్పుడు? నీలో యథార్థం వస్తుంది. కష్టాలు నీలో ఎవరికైనా కష్టాలు ఉన్నాయనుకోండి, కంగారు పడకండి, కరిగిపోతాం. నీకు కళ ఎలా కరిగిపోతాం, ఈ కష్టాలు కూడా ఎలా కరిగిపోతాం.
ఎప్పుడు నువ్వు ఇలాగ కాపురం చేస్తాయి, కష్టాలు ఎప్పుడు ఉంటాయి నువ్వు ఎవరు అనుకోద్దు. నీకు కళ ఎలా కరిగిపోతాం నీ కష్టాలు కూడా అలా కలిగి, అది మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి. అది నీతో అనుకోకూడదు, మంచి రోజులు కరిగిపోతావు, చెడ్డ రోజులు కరిగిపోతావు. నీకున్న పుణ్యము కరిగిపోతుంది, నీకున్న పాపము కరిగిపోతుంది. ఇది ఏది నిజం కాదు, ఏది నిజం ఆత్మ అది మన హృదయంలో ఎక్కడో దూరం లేదు, మన హృదయంలో. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోరు, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోకండి. మీరు ఏ విషయంలో మీరు కంగారు పడకండి. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం కూడా పాపం. కొంతమంది నిరంతరం వాళ్ళ మనసును వాళ్ళు పుణ్యం చేసేసుకుంటూ ఉంటారు, అది కూడా పాపం. ఇది మీరు కూడా జీవుడే కదా, ఎదట వాళ్ళని దుఃఖ పెట్టడమే పాపం కాదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవటం, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవటం, ప్రతి చిన్న విషయానికి మీరు అవసరం తెచ్చుకోవటం, మీరు కంగారు పడతాం, అది కూడా పాపం, అది కూడా హింస. అంటే ఏమిటి, మీరు ప్రతి చిన్న విషయానికి ఏదైనా దండ పెట్టుకుంటున్నారనుకోండి, దుఃఖపడుతున్నారంటే ఏంటండి? కారణం ఏంటి? ఈశ్వరుడి మీద మీకు విశ్వాసం లేనట్టుంది, ఈశ్వరుడి మీద ధారణ లేదు. రైల్లో ప్రయాణం చేస్తూ ఒక ఏం చేశాడట, తన పెట్టి కింద పెడితే రైలుకి బరువు నెత్తిమే పెట్టుకున్నారు. కానీ మనందరం నవ్వుకుంటున్నాం, వాడికి ఎంత తెలివి తక్కువ వాడు, ఎంత వెర్రివాడు అంటే వాడు తెలుసు, వాడిని నెత్తిమే పెట్టుకుంటున్నాడు కదా, వాడు తెలివి తక్కువ అనుకుంటున్నాడు. వాడు ఎంత తెలివి తక్కువవాడు, మనం అందరం అంతే వెర్రివాడు. మన సమస్యలు మనం దేవుడి నెత్తి మీద పెట్టడం లేదు, మనమే పెట్టుకున్నాం. మన నెత్తి మీద పెట్టుకున్నాం మోసేవాడు ఈశ్వరుడే. ఈ లోకం యొక్క బరువు అంతా మోసేవాడు, మీ ఒక్కరి బరువు ఈశ్వరుడు మళ్ళీ. మరి ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? మీరేం బరువు పెడకండి, భక్తులు ఎన్నోడు నాశనం కాదు, భక్తుని రక్షించే తీరతాడు. నా భక్తుడికి దుర్గత లేదు భగవంతుడు వర్ధనాధీశ్వరుడు. మనం సబ్రిస్టర్ ఆఫీసులో కాగితాలు నమ్ముతాం, కోర్టు కాగితాలు నమ్ముతాం, అధికారులు చెప్పిన మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్ముతాం. యోగం అంటే మీకు లేదు దాని కలగ చెప్తాడు, మీకు ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతగా ఉంది దాన్ని కలగ చెప్తాడు, అది యోగం. మళ్ళీ ఆ ఉన్నదాన్ని కోపంగా చూస్తాడు, అది క్షేమం. అటువంటి యోగాన్ని, అటువంటి క్షేమాన్ని నేను చూస్తానని భగవంతుడు వాసుదేవుడు మనకు వాగ్దానం చేస్తూ అర్జునుడు గొప్ప వీరుడు, గొప్ప శక్తి గలవాడు, నారాయణ యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, కృష్ణునితో సమానమైన వాడు. అటువంటి అర్జునుడు తెలుగుకి నువ్వు నిమిత్త మాత్రంలో బొమ్మలాగా ఉండవు, సమంతమైన చేస్తాను. అర్జునులో బొమ్మలాగా ఉన్నప్పుడు మనం బొమ్మలాగా ఉండవు. అర్జునుడు నిమిత్త మాత్రంగా ఉండి యుద్ధం చేయమని ఎలా చెప్పాడు అంటే ఏంటి, మనం నిమిత్త మాత్రంగా ఉండి పని చేస్తే చేయవలసిన పనులు తీసుకోబెట్టారు. మన బరువు ఎంత ఎక్కువగా ఈశ్వరుని వేస్తాను ఎక్కువగా మాస్తాడో అంత తొందరగా పని చూస్తాడు. మీరు ఈశ్వరుని చక్రనుకోండి, ఈ పనాలు సక్రమం కావడం ఏమండి, మీకు దుఃఖం వస్తుంది, విచారం వస్తుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే మీరు అనుకుని ఏమి జరుగుతుంది, మీ కండా పడకండి, మీ గురించి భగవంతుడు మర్చిపోయాడని మీరు అనుకోకండి. ఒకటి చక్రవర్తి, రెండు చాలా పెరుగుతుంది, మీరు ఈశ్వర సాక్షి. ఈ మూడు సమానంగా వచ్చాక పని పూర్తయిపోతుంది. అంటే దేని గురించి మీరు ఆందోళన పడకండి, ఆవేశపడకండి. దేని గురించి ఆవేశపడకండి, యాక్షన్ రియాక్షన్ అట్రాక్షన్ ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు. మీరు ఏదైనా ఆందోళన పొందుతున్నారనుకోండి, మీకు ఏదైనా సుఖం వస్తాననుకోండి, మీకు ఏదైనా భయం వస్తాననుకోండి, ఇవన్నీ మనస్సుకు సంబంధించిన లక్షణాలు, ఆత్మకు సంబంధించినవి కాదు. అనవసరంగా లేనిపోయిన విషయాలు ఊహించుకోకండి. అది చిన్న ఉదాహరణ మీరు చూస్తాను జాగ్రత్తగా. నేను చాలా గౌరవమైన వాడిని, నేను చాలా మర్యాద వస్తుంది అనుకుంటున్నాను అనుకున్న మాట కూడా. మీరు ఏదైనా చిన్న మాట అంటే నాకు దుఃఖం వచ్చేసి, ఎప్పుడు నేను చాలా గౌరవమైన వాడిని, పెద్ద మనిషిని అనుకున్నాను. అసలు అలా అనుకోను అనుకోండి, నేను గౌరవమైన వాడిని కానీ పెద్ద మనిషిని అని కానీ అటువంటి ఏం అనుకోను అనుకోండి. మీరు ఏమన్నా నాకు దుఃఖం రా, మీ మాటల వల్ల నాకు దుఃఖం రావడం లేదు. నా గురించి నేను అనుకోవడం నాకు దుఃఖం వస్తాం, నా గురించి నేను ఊహించుకోకపోతే మీరు ఏదైనా మాట అన్నా నాకు దుఃఖం రా. నేను గౌరవిస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా చిన్న మాట స్వల్పమైన మాట అంటే నాకు దుఃఖం వస్తాం. నేను గౌరవమైన వాడిని అసలు అనుకోను అనుకోండి, మీరు ఏదైనా మాట అన్నా నాకు దుఃఖం రా. అలా ఊహించుకోకండి, లేనిపోయిన విషయాలు మీరు అలా ఊహించుకుని దుఃఖానికి పాలు కావాలి. ఇంకో చిన్న మాట చెబుతానండి, మీరు ఎవరు కోపాలు తెచ్చుకుంటారు అంటే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు కదండి, అంటే కోపాలు తెచ్చుకుంటారు. చాలా మందికి దేవుడు అంటే చాలా ఇష్టం, కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. ఇష్టమైన అవసరం, ఇష్ట దైవం, ఇష్ట మార్గాలు ఇవన్నీ అవసరం, కానీ అన్ని మనస్సుకు సంబంధం, నిజానికి సంబంధం. కొంతమంది మీరు ఎవరండి, నేను రాజులే అండి అంటే ఎప్పుడైతే నేను రాజు అనుకుంటున్నాడు తప్పడే నేను బ్రాహ్మణ్ అండి. మీరు ఎవరండి, నేను హిందువునండి, ఆ పక్క ఒకసారి నేను క్రైస్తవునండి. వీడు ఏ మతంతోడైతే తాదత్వం పొందినాడు పక్కన వెంటనే రియాక్షన్ వస్తాను, నేను క్రైస్తవునండి. నేను ఇండియా వాడినండి, వాడు నేను రష్యా వాడినండి. ఎన్ని మనస్సు యొక్క కలిపి, ఈ జాగ్రఫీలు, ఈ హిస్టరీలు ఎన్ని కూడా మనస్సు యొక్క కలిపి. అంతేకాదు మీకు ఇష్టమైన దేవుడికి కూడా మీ మనస్సు యొక్క కలిపి.
మీరు గాలి నిగ్రహం ఉండదు. మీ దేవుడే కనుక నిగ్రహమైతే, మీ కృష్ణుడే కనుక నిగ్రహమైతే, మీ రాముడే కనుక నిగ్రహమైతే, మీ శివుడే కనుక నిగ్రహమైతే, మీ గాలి నిగ్రహంలో ఈ దేవుడు ఎక్కడికి? నేను ఎప్పుడు దేవుణ్ణి చింతిస్తూ ఉంటాను, నేను ఎప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుతాను, నిరంతరము భగవంతు స్మరణలోనే ఉన్నానని చెబుతున్నటువంటి భక్తులకే ఆ భక్తులు గాఢ నిద్రలో ఉండగా ఆ దైవ స్మరణ, ఆ ఇష్టదైవం ఎక్కడ తప్పదు? దైవ చింతనే కనుక నిజమైతే, దైవ భావన కనుక నిజమైతే, ఆ గాఢ నిద్రలో ఎందుకు లేదు? నేను చెప్పింది ప్రాక్టికల్ మీరు ఆలోచించడం నేను తీరు చెప్పడం లేదు. మీరు శివభక్తులు ఉండొచ్చు, మీ గాఢ నిద్రలో శివుడి యొక్క భక్తి ఏమైంది, శివుడి యొక్క స్మరణ ఏమిటి? మీరు గాఢ నిద్రలో కూడా శివుని స్మరిస్తున్నారా? ఎందుకు స్మరించడం లేదు? మీరు శివుడు అంత ప్రీతి పోతుంది, ఇది నిజమా? గాఢ నిద్రలో అయితే నేను ఉన్నాను లేదా, దేవుడు లేకపోయినా నేను ఉన్నాను లేదా? గాఢ నిద్రలో నేనున్నాను, స్వప్నావస్థలు నేనున్నాను, జాగ్రత్తలు నేనున్నాను. నేను లేకపోతే రాత్రి నాకు చాలా బాధ నిద్రపడుతుందని ఎవరు చెబుతున్నాను? ఈ మూడు అవస్థలు ఉన్నాయి, ఈ నేనెవరు? ఈ జాగ్రత్త అవస్థలో ఈ నేనుంది, స్వప్నావస్థలో నేనుంది, క్షిప్త అవస్థలో నేనుంది, ఈ మూడు అవస్థలో ఈ కామనగా ఉన్నాయి, ఈ నేనెవరు? దేవుడు లేనప్పుడు కూడా ఈ నేను, దైవ చింతన లేనప్పుడు కూడా ఈ నేను. అయితే దైవ చింతన ఎందుకు? మేఘ చింతలు తోలవాలని మనస్సులు తత్వం ఒక్క విషయం మీరు మర్చిపోవడం, ఉత్తమ పురుషుని స్నేహాన్ని విడిచిపెట్టండి. మీ గ్రామంలో ఎవరైనా ఉత్తమ పురుషులు ఉంటే, చక్కటి సంస్కారం వాళ్ళు ఉంటే, వాళ్ళ స్నేహాలు విడిచిపెట్టకండి. అదే మీకు అన్ని సమావేశపడుతుంది. అసలు మానవ జన్మ రావటమే కష్టం, వచ్చిన తర్వాత దేవుడు మీ మనస్సును సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని పాడుతుంది. ఓ రోజు ఒక ఆమె వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు మనసు పరిపరిణిగల పోతాం, ఏం చేయండి స్వామి అడిగింది. నువ్వు మనసు పరిపరిణిగలగా పోతాం అంటున్నావు, ఒకే రకంగా పోయేట్టు చూడాలి, ఒకే రకంగా పోవడానికి ఏంటి ఇది ఏక చింత అంటే ఒక చిన్న విషయం మీరు గుర్తుంచుకోండి. ఈ దైవ చింతన పూర్వం పెద్దలు ఎందుకు పెట్టారంటే, మీరు దైవాన్ని చింతించగా చింతించగా చింతించారు, మీకు ఈ లోకానికి సంబంధించిన వాసన ఈ కామక్రోధాలు వీటికి బలం తగ్గుతాను, దేహవాసం ఎప్పుడైతే తగ్గిపోయింది అప్పుడు దైవ చింతన పెరుగుతుంది. ఈ దైవ చింతన పెరిగి కొద్దీ తగ్గుతాం. ఇప్పుడు మనందరికీ దేహ బుద్ధి ఉంది కానీ ఆత్మ బుద్ధి లేదు. మనకందరికీ బుద్ధి ఉంది కానీ బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు? మీకు ఎవరికైనా బుద్ధి లేదంటే అది ఎంత కోపం వస్తుంది? మనందరికీ బుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉంది? దేహబుద్ధి. దేహబుద్ధి ఉంది కానీ ఆత్మబుద్ధి లేదు. దేహబుద్ధి ఉంది కాబట్టే ఈ దేహాన్ని ఎవరైనా ఏదంటే కోపం వస్తారు, పూర్తి సంతోషం. కానీ దేహబుద్ధి ఉందని ఎవరు మన భగవద్గీత చదవక్కర్లేదు. ఎవరైనా పుగిందా నా మనసులో ముద్రపడతాం, ఎవరిని విమర్శించినా నా మనసులో ముద్రపడతాం. కారణం ఏంటి? దేహబుద్ధి కారణం. ఈ దేహబుద్ధి ఉన్నంతకాలం జ్ఞానం సరే. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరిని పెద్దలు చెప్పేటప్పుడు ఆత్మ గురించి, ఉపనిషత్తు గురించి ఎవరిని పెద్దలు ఇక్కడ చెబుతున్నారనుకోండి, ఆ 10 నిమిషాలు మనకు ఎలా ఉంటుందంటే మనం జ్ఞానం వచ్చేసింది ఎలా అనుకోవటం నిజమే, అబద్ధం కాదు. ప్రశాంతంగా ఉంటూ మనకు జ్ఞానం కలిగింది అనిపిస్తుంది. ఈ హృదయంలో వాసనలు అలా ఉన్నాయి కదా, ఈ దేవాలయం ఆవరణ దాటి ఉండి ఒక్కసారి ఈ వాసనని చెప్పారు, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది, అజ్ఞానం వచ్చింది. ఎంత శ్రవణం చేసినప్పటికీ, ఎంత మరణం చేసినప్పటికీ, లోపల లోక వాసనలు దేహ వాసనలు ఉన్నంత కాలం వాడికి జ్ఞానం కలగదు, వాడు మోక్షకు. ఎవడు మనస్సుతో వాడు పోరాటం చేయాలి, ఎవడుకున్న అజ్ఞానంతో వాడు పోరాటం చేయాలి, ఎవడుకున్న అహంకారంతో వాడు పోరాటం చేయాలి. ఇప్పుడు ఎంతసేపు మన భక్తి ఎలా ఉందంటే, మనం ఉండాలి, మనకు చావు రాకూడదు, దేవుడు ఒక ఉండాలి, మనం అడిగినేమి వరిస్తాం, ఇదే మన భక్తి. మనం ఎప్పుడు మనకు చావు రాకూడదు, ఎప్పుడు ఇలా ఉండిపోవడం, మనం దేవుడు కూడా ఎప్పుడు అలా ఉండాలి, మనం అడిగిన ఏమని గ్యాంట్ చేస్తాం, ఇది భక్తి. మీకు భక్తి ఉన్నట్టు ఎప్పుడు గుర్తంటే, నిరంతరం మీ మనస్సు దైవాన్ని స్మరిస్తుంటే, నిరంతరం ఆత్మను స్మరిస్తుంటే, అది భక్తి యొక్క లక్ష్యం. అడగటం భక్తి యొక్క లక్ష్యం కాదు. నిరంతరము ఈశ్వర స్మరణలో మీ మనస్సు ఉంటే, నిరంతరము ఆత్మధ్యానం చేస్తుంటే, నిరంతరము స్వరూపాన్ని ధ్యానం చేస్తుంటే, అది భక్తి యొక్క లక్ష్యం. స్వరూపాన్ని అనుసంధానం చేయాలి. ఓసారి భగవాన్ కథ చెప్పారు, ఒకడు జ్ఞానాన్ని పొందేందుకు గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం ఏమి కావాలని అడిగారు. నాకెప్పుడు దరిద్రము కష్టాలు కటాక్షించమని అడిగారు. చాలా మందికి ఏంటంటే కష్టాలు వస్తే ఇష్టం, కానీ కష్టాల్లోనే దేవుడి వెంకటరమణ జ్ఞాపకం వస్తాడు. ఒంటని సూది బెద్దంలోంచి బయటకు పంపవచ్చు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఒంటని సూది బెద్దంలోంచి బయటకు పంపవచ్చు, అంటే సూది బెద్దంలోంచి బయటకు లాగవచ్చు, కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేదు. నాకు ఈ మాట నేను జ్ఞాపకం వచ్చింది. నా దగ్గర ఈ మధ్యన ఎవరు 2500 రూపాయలు తీసుకొచ్చి దానిమే ఇచ్చాను, అది నేను మామూలు పుస్తకాలు పెట్టుకుని దీనివల్ల పెట్టాను, కానీ నా మనసుకు విక్షేపం వచ్చేస్తాను, ఆ డబ్బు అది తీసుకుంటాను. అప్పుడు నా మనసు ఏమవుతున్నా 2500 మీదకి వెళ్ళిపోతాను. ఈ 2500 మీదకి నా మనసు వెళ్ళిపోతా అంటే కోతులు వాడు మనస్సు ఏమవుతుందండి, విక్షేపం అంటే ఏంటంటే విసిరివేయటం. అంటే నా మనస్సు ఏం చేస్తా, ఆత్మ ఎందుకు నా మనస్సును పెట్టాలని ప్రయత్నం చేస్తాంటే నేను డబ్బు ఎక్కడికి దాచాను, నా మనస్సు అక్కడ విసిరి వేయబడతాను. అప్పుడు నాకు యేసుక్రీస్తు మాట జ్ఞాపకం మాయ ఎటువంటి పెట్టుకోవడం. భగవంతుడి వాసుదేవి చెప్పాడు గీతలో, నా మాయను ఎవరు జయించాలి అని చెప్పి మనస్సులో ఏం జరుగుతుందో చూడాలి. మనస్సును పరిశీలించుకుని నేర్చుకో. మోక్షం వచ్చినా మనస్సే కారణం, బంధం వచ్చినా మనస్సే కారణం. మనందరూ శరీర ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ మనస్సు యొక్క ఆరోగ్యానికి ప్రాముఖ్యత చూడటం లేదు. మనుషుల్లో 180 కూర్చోవాడు, వాళ్ళు పైకి చెప్పొద్దు, వాళ్ళకి వచ్చే ఆలోచన చూసుకుంటే 180 ఆలోచన కూర్చోవాల్సింది, కూర్చోవాలి అర్థం లేని భయాలు. కొంతమందికి ఏదో అనుమానాలు పెట్టుకుంటారు, ఏదో భయం వచ్చి మీద పడిపోతున్నాం, అర్థం లేని భయాలు పెట్టుకోవడం, అనుమానాలు పెట్టుకోవడం సందేహం. అది భక్తి లక్షణం, నిరంతరం సంతోషంగా ఉంటుంది కూడా భక్తి యొక్క లక్షణంలో ఉంటుంది. స్వామి వివేకానంద సందర్భంలో మాట చెప్తారు, నువ్వు ఎక్కువ దుఃఖంగా ఉంటే ఇంట్లో 4 తలుపులు వేసి కూర్చో. ఇంకేదంటే నువ్వు దుఃఖపడుతూ ఈదులోకి వచ్చావనుకో, నీ దుఃఖాన్ని మళ్ళీ మనుషులకు పంచిపెడతావు. నువ్వు ఎలాగా దుఃఖపడుతున్నావు మళ్ళీ మనుషులకి ఈ దుఃఖాన్ని పంచిపెడతావు. మరేం చేస్తా ఉంటే మన సంతోషాన్ని మనం అనిపిస్తాం, దుఃఖాన్ని అందరికీ పంచిపెట్టాలి. మన ఆస్తిని పంచుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మన దుఃఖాన్ని ఎవరు పంచుకోరు. మన దుఃఖాన్ని పరమేశ్వరుడు పంచుకుంటాడు, జ్ఞాని పంచుకుంటాడు. ఒక జ్ఞాని తప్పించి మన దుఃఖాన్ని పంచుకుంటాడు. మీరు మనస్సును పరిశీలించండి, మనసును అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మనసులో ఏం జరుగుతుందో చూడండి. మీరు లోపలికి చూడండి, లుక్కు విత్తిన్ లోపలికి చూడండి. మనం చిన్నప్పటి నుంచి బయటకు చూడటానికి అలవాటు పడ్డాం, బహిర్ముఖ దృష్టికి అలవాటు పడ్డాం, లోపలికి చూడటానికి లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ఇంకా అలవాటు పడ్డాం, పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డాం, కానీ అనుభవాన్ని సంపాదించలేదు. మా అనుభవం ఒక రకంగా ఉంది, పుస్తకంలో చదివింది ఒక రకంగా ఉంది. అనుభవానికి చదువుకి ఎంత తేడా ఉంటుందో చూడండి. పూర్వం ఇలాగ పాలకోడూరు లాంటి ఊరికి ఒక శాస్త్రి గారు వచ్చారు, ఆయన పురాణం చెప్పారు. ఆ పురాణాలు ఏం చెప్పారంటే, నువ్వు సత్యము కొలక వలన అబద్ధములు ఆడరాదు అని ఒకటే గెలిచారు. కానీ మీరు చెప్పింది నాకు బాగుంది, రేపు నుంచి అబద్ధములు చెప్పండి, సత్యమే కడుగుతాం. ఈ పండితుడు చాలా సంతోషం ఉన్నాడు పండితుడు, కానీ ఈ పండితుడిని పిలిచిన ఆసాన్ని మటుకు ఆ వ్యక్తి మటుకి నువ్వు నవ్వుతూ ఊరుకున్నాడు. అసలు సత్యమే చెప్పడం అనేది ఎంత కష్టమో శాస్త్రి గారికి తెలియదు, నేను సత్యమే చెబుతాను అని వాడికి తెలియదని ఉద్దేశం. అబద్ధము చెప్పకుండా జీవితం పొడిగినా సత్యం పొడగటం అనేది ఎంత కష్టమో చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. ఈయన చెప్పడం తెలియగా చెప్పేశాడు, ఆ వినేవాడు నేను చెబుతాను జీవితం పొడిగిన సత్యం అన్నాడు. ఈ రెండు అనుభవం మాట్లాడి ఇంక నవ్వు వచ్చింది ఏది మాట ఏమి చిలక పడుతుంది. ఆ రోజున ఆ ఊరు విడిచిపెట్టి శాస్త్రి గారు వెళ్ళిపోతే బాధ లేకపోయినా 10 పురాణం అది రామాయణం భాగవతం అవబెట్టారు పాపం. ఆ మనిషి ప్రాణిని ఈ సత్యము చెబుతానని వాగ్దానం చేసిన వ్యక్తి ఊళ్ళో రోజు తిరుగుతానికి సరిగ్గా ఒక పెద్ద మనిషి ఏం చేశాడు, ఎండ పాలకోడేట్లో సారాయి కొట్టి ఎక్కడ అడిగాడు. కానీ బాధ ఏంటంటే పాలకోడేట్లో సారా కొట్టి ఎక్కడ మీకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలి? ఇప్పుడు మీరు చెప్పండి. నేను సత్యము చెబుతానని వాగ్దానం చేశాడు ఇతను, అది ఏం అడుగుతున్నాడు, సారా కొట్టి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది సత్యం చెప్పేస్తే వాడిని సారా తాగుతాడు, ఆ తాగిన దాంట్లో సగం పాపం నాకు వచ్చాడు. మీరే పాపం చేయక్కర్లేదు, పాపాన్ని ప్రోత్సాహం చేసిన పాపం చేయమని సలహా చెప్పి మీరు పెద్ద మనుషులుగా ఇంటికాడ కూర్చున్నా వారు చేసిన పాపం మీరు సగం తప్పనిసరిగా వస్తున్నా మాట నిజం. ఎక్కడ ఉందని నిజం చెబితే వీడిని తాగుతాడు, వాడు తాగిన దాంట్లో పాపం సగం నాకు వచ్చేస్తుంది. అంటే అబద్ధం చెప్పేద్దాం పోనీ నాకు తెలియదని, నేను అబద్ధం చెప్పడం నిజమే చెప్తాను, నిన్నే శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేశాను, 24 కూడా తిరగలేదు పాపం. సరే ఏం చెప్పాలో ఇప్పుడు ఏమైనా మా ఇంటికి రాయండి, ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆయన గదిలో పెట్టి బయట తాళం వేశాడు. ఏం చెప్పాలో తెలియదు, ఇంటికి తీసుకెళ్ళండి, వాడిని గదిలో పెట్టేశాడు, గదిలో పెట్టి బయట తాళం వేశాడు. అప్పుడు శాస్త్రి గారి దగ్గర శాస్త్రి గారిని ఏ యజమాని అయితే పిలిచారో ఆ యజమాని దగ్గరే శాస్త్రి గారు కూర్చున్నారు. ఈ అబ్బాయి వెళ్ళి ఏమో నేను నిన్నే చెప్పాను, నేను అబద్ధాలు చెప్పానని మరి ఈ సమస్య వచ్చేసి నాకు. వాడు సారా కొట్టి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు, ఇప్పుడు సారా కొట్టి ఎక్కడ ఉందని నిజం నాకు తెలుసు అంటే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ఈ శాస్త్రి గారు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు అబద్ధం చెప్తే సారా కొట్టి ఎక్కడ ఉందో నువ్వు చెబుతావంటే వెళ్ళి తాగేదో పాడైపోతాడు, నీ ఉద్దేశం మంచిదే కదా, అంటే నీకు అబద్ధం చెప్పినా నీకు ఎదురు దోషం రాదు, మంచిది అబద్ధం చెప్పమన్నట్లేదు. కాదని శాస్త్రి గారు మీరు నన్ను మీటింగ్లో ఏం చెప్పారు, నిజమే చెప్పవాలని చెప్పారు, నేను మీకు వాగ్దానం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతున్నారు, అబద్ధం చెప్పు పాపం రాదు పర్వాలేదు ఏంటి అబద్ధం చెప్పు, పాలకొడు ఇటువంటి చెబుతున్నావు ప్రతి ఊరిలో ఇలాగా చెబుతున్నావు, నేను మటుకు అబద్ధం చెప్పాను, మీరు చెప్పేవాళ్ళు కానీ గదిలోంచి బయటకు రానివ్వను, ఇప్పుడు నాకు ఈ సమస్య తేలుతున్నాను. పాపం శాస్త్రి గారు అన్నారు, ఏంటి ఏం నేను ఏదో ఇక్కడ గౌరవానికి వచ్చి మీరు నా తలకాయ ఇల్లు పట్టుకున్నాడు ఏంటంటే మీరు ఏదో మీరు దగ్గర నచ్చ చెప్పి పంపడానాడో యజమాని. ఆ యజమానికి శాస్త్ర పరిచయం లేకపోయిన అనుభవం, అంటే శాస్త్ర పరిచయం లేదు, 20 ఆ శాస్త్రి గారిని విడిచిపెట్టి కానీ మనకు అతిథి
నువ్వు ఏం ఏం చెబుతావు అబద్ధం చెప్పమని చెబుతున్నావు అంతే కదండి.
నిజమే చెప్పు. నువ్వు ఏమని చెబుతావంటే నాకు సారా కొట్టి ఎక్కడ ఉందో నాకు తెలుసు, నీకు మటుకు నేను దారి తింటుంది. ఆ బాగుందని మీరు చెప్పింది బాగుంది, శాస్త్రి గారు చెప్పింది అని అర్థం, మీరు చెప్పింది బాగుంది అని వెళ్ళిపోయే కలిపి తీసేసాడు. ఏమైనా సారా కొట్టి ఎక్కడ ఉందో నాకు తెలుసు, నీకు దారి చూపింది. ఇది అలా ఇంకా మనం చదివిన విషయాలే మన అనుభవానికి రావాలి. శ్రవణం చేయాలి, శ్రవణం మానకూడదు. అసలు తినాలి కదా, అరగాలంటే అసలు ఏమి తినకుండా అరగటం లేదంటే. అలాగే జనాలు శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాంట్లో కొన్ని విషయాలు అర్థం అవ్వచ్చు, కొన్ని విషయాలు అర్థం కాదు. శ్రవణం చేయటం మానకూడదు. మీకు ఎంతవరకు అర్థం చేసుకోగలరు అంతవరకు అర్థం అది ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అనుభవానికి సంబంధించిన విషయం మన మనస్సుకి అండగా పోవచ్చు. ఆత్మ మన అనుభవానికి అందుతుంది, మన ఇంద్రియాలకి మన మనస్సుకి మన అహంకారానికి అండగా పోవచ్చు ఆత్మ, కానీ మన అనుభవానికి అందుతుంది. నీకు ఒక్కసారి ఆత్మ అనుభవం కనుక అయితే, బ్రహ్మానుభవం కనుక నీ చేతికి దొరికితే ఎంత దుఃఖం వచ్చినా మీరు చెల్లం, ఎంత దుఃఖం వచ్చినా సరే మీరు చెల్లం కదా. అదే గీతలో చెప్తాడు కృష్ణుడు. ఏ లాభం పొందిన తర్వాత దానికి మించిన లాభం లేదని నీకు తెలుస్తుందో అటువంటిది ఆత్మ అనుభవం అన్నది. ఆత్మ పదవి పొందినవాడు, ఆత్మ పదవి కృషింటి పదవి కాదు, ఆత్మ పదవి పొందినవాడు, ఆత్మ లాభము పొందినవాడు, ఆత్మానుభూతి పొందినవాడు ఎంత దుఃఖం వచ్చినా వాడు చెల్లించడు, వాడి మరణం ముట్టుకోడు. ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఎప్పుడు వీడు మనకు దొరుకుతాడు? ఎప్పుడు వీడికి మన కరుణ చూపించాలి, మన కోసం వేచి చూస్తాడు. మీరు పూర్ణమైన సుఖం పొందాలంటే, పూర్ణమైన శాంతి పొందాలంటే, పూర్ణమైనటువంటి కాంతి పొందాలంటే ఈ ఆత్మానుభవం పొందవలసింది, ఆ సద్వస్తువుని పొందవలసింది, ఆ వెలుగును పొందవలసింది. సోదర మహాశైలే, ఆత్మ ఎంత కాంతి ఇస్తుందో, ఆత్మ ఎంత శోభనిస్తుందో, ఆత్మ ఎంత వెలితిరిస్తుందో, దానికి మించిన వెలితిరి కానివ్వండి, దానికి మించిన కాంతి కానివ్వండి, దానికి మించిన శోభ కానివ్వండి ప్రకృతిలో లేనివ్వండి. అసలు ప్రకృతిలో ఆత్మతోటి పోల్చటానికి ప్రకృతిలో వస్తే లేదు. ఈ లోకంలో కానీ పరలోకంలో ఆత్మ యొక్క శాంతి, ఆత్మశాంతి పడగదు, ఆత్మశాంతి పడగదు. మీకు ధనం ఉందనుకోండి అది ఖర్చు చేస్తాను తగ్గిపోతుంది, తన ఆత్మశాంతి అటువంటిది కాదు, దాన్ని మీరు అనుభవించుకుంటూ పెరుగుతుంది. కృష్ణుడు చెప్పాడు గీతలో, నాకు అత్యంత ప్రీతి పోతుంది ఎవరంటే నాకు జ్ఞానంతో చాలా ఇష్టం కాదు, కాదు జ్ఞానంటే ఎక్కువ ఇష్టం కాదు, వాడి మీరే, నేను వాడినే, వాడికి నాకు తేడా లేదు, వాడికి నాకు భేదం చూడకండి, వాడికి నాకు భేదం చూడకండి, ఇది చెవి మైసెల్ జ్ఞానం నేనే, నేనే జ్ఞాని, వాడికి నాకు భేదం లేదండి. ఒక చిన్న విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, మీరు ఒక జ్ఞానికి ఇలా నమస్కారం పెట్టాలి. మనం ఎవరికి పెట్టా దేహానికి పెడుతున్నాం అనుకుంటాం, ఈ నమస్కారం దేహానికి వెళ్ళదు ఆత్మకి వర్తిస్తుంది, జ్ఞాన ఆత్మ. నేను మీకు నమస్కారం పెడతానంటే మీ దేహానికి వర్తిస్తుంది, మీరు నాకు నమస్కారం పెడతానంటే నా దేహానికి వర్తిస్తుంది. కానీ జ్ఞానికి కనుక నమస్కారం పెడితే మనం అనుకోవచ్చు దేహానికి పెడుతున్నాం, కానీ నమస్కారం ఆత్మను తాకుతుంది, ఆత్మకే పెడుతుంది, ఆత్మకే వర్తిస్తుంది, ఈశ్వరుడికే వర్తిస్తుంది. ఇంచేత జ్ఞాన దేహం కాదు, జ్ఞాన ఆత్మ. కాబట్టి మనం జ్ఞానికి పెట్టే నమస్కారం ఆత్మకు పెట్టి. రమణస్వామి, నేను కొంతకాలం రాళ్ళ గొప్పల మీద కూర్చున్నాను, ఇప్పుడు సోఫా మీద కూర్చున్నాను, నా ప్రారంభాన్ని బట్టి ఒక ఎలా కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా కూర్చోవలసి వచ్చింది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, కానీ అది స్వప్నం, అది స్వప్నం. అయితే ఇక్కడ ఇంతకీ ఎందుకు చెప్పాడంటే యుక్తం వల్ల ధర్మం రావచ్చు, అంటే ఎక్కడైతే యుక్తం ఉందో అక్కడ మనస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి దైవ చింతనకి అక్కడ ఆస్కారం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు మాట చెప్పారు, ఉంటేనే సూర్యబద్ధము నుంచి లాగొచ్చు, కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపాలి. మనకు వచ్చి కష్టాలు లాంటి జ్ఞానికి వస్తాయి, కష్టాల కింద కనపడించు. జ్ఞానికి వచ్చి మృత్యు, మృత్యు కింద కనపడు. ఇంకా వాడు దేహం కాదు, మన దేహాన్ని కత్తిరిలో కాల్చకముందే మన మనస్సును జ్ఞానార్థంలో కాదు, మన దేహాన్ని కత్తిరిలో కాల్చకముందే మన మనస్సు కాలిపోవాలి, మన వాసనలు కాలిపోవాలి, మన అహంకారం కాలిపోవాలి. ఎందులో కాలిపోవాలి? ఈ కత్తిల యొక్క అగ్నిలో కాదు, ఈ పిడకల యొక్క అగ్నిలో కాదు, జ్ఞానాగ్నిలో కాలాలి. ఈ దేహం కాలకముందు అహంకారం కాలాలి. ఈ దేహం కాలకముందే ఎవరు అహంకారాలు అయితే కాలిపోయిందో, ఎవరు అజ్ఞానం అయితే కాలిపోయిందో, ఎవరు వాసనలు అయితే కాలిపోయిందో వాడి జ్ఞానం, వాడిని ముచ్చినట్టు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేహం కాలకముందు మనస్సు కాలాలి, ఇందులో కాలాలి, జ్ఞానాగ్నిలో కాలాలి. కత్తిల యొక్క అగ్నిలో కాదు, కిరకల యొక్క అగ్నిలో కాదు, జ్ఞానం యొక్క అగ్నిలో కాదు. అందుకే సిద్ధ పురుషుని మిమ్మల్ని కాల్చక్కర్లేదు, గోతులు తీసుకెడతారు, మనల్ని తీసుకెళ్ళి కాలుస్తారు. సిద్ధ పురుషుని కాల్చవలసిన పని ఇంచడంటే ముందు అది కాలిపోయాడు కదా, అది బతుకుండగానే కాలిపోయాడు కాబట్టి అని మళ్ళీ కాల్చక్కరు. ఒకసారి రమణస్వామి దగ్గరికి వచ్చి ఎవరైతే నేను ఆ మహాత్ముని చూశాను, ఈ మహాత్ముని చూశాను, అప్పుడు రమణస్వామి అన్నారు, ఎదురుగా ఉన్నవాడు ఎవరో తెలియకుండా సమకాలకుని గుర్తించడం కష్టం, వాళ్ళు దేహం ఉండగా కాలిపోయాడు కాబట్టి గాంధీ మహాత్ముడు అయ్యాడు. యేసు క్రీస్తు అయ్యాడు. మనస్సును బాగు చేసుకుంటే, విచారణ చేసుకుని మన మనస్సును మనం సరిదిద్దుకుంటే, తీర్చుకుంటే, మన మనస్సును చక్కగా ఆరోగ్యంగా ఉంచుకుని దాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే ఆయన అనుగ్రహం మనకు అందుతుంది. అనుగ్రహం ఇక్కడే ఉంది, అనుగ్రహం ఉందన్న సంగతి మనకు తెలియటం లేదు. ఎందుచేత? స్థూల బుద్ధి, సూక్ష్మ బుద్ధి కానీ సూక్ష్మ విషయాలు తెలియదు. స్థూల బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియదు, సూక్ష్మ బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియదు. ఈ సంపద ఉంటే చెడులు కానీ కళ్ళు చూడదు. సంసార బంధువుల్లో పడి జన్మ మరణాల్లో కేంద్రాల మీద పడుతూ ఉంటాం. దరిద్రం వస్తే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు దారిద్ర్యం, అనారోగ్యం కూడా చాలా మందికి పోగొట్టి వాళ్ళు. ఐశ్వర్యాన్ని ద్వేషించమని కాదు ఇక్కడ చెప్పేది, ఐశ్వర్యం చెడ్డదని కాదు ఇక్కడ చెప్పేది. ఐశ్వర్యం ఉండటం వల్ల తన మనసు ఐశ్వర్యాన్ని స్మరిస్తూ ఉంటుంది. దేవుడు మీద మళ్ళీ తన కష్టమని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎక్కువ ఐశ్వర్యం ఉండటం వల్ల ఐశ్వర్యం మీద మనస్సు వాడుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడం కొంత ప్రతిబంధకం అయినప్పటికీ అయిన సత్కర్మల వల్ల తప్ప జ్ఞానాశక్తి కలగదు అన్నారు భగవాన్. కనీసం జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి అపేక్ష కలగాలంటే, జ్ఞానం పట్ల కాంక్ష కలగాలంటే మీరు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ కొన్ని మంచి పనులు చేసుకుంటారు. మీరు ఏదో పూర్వజన్మంలో కొన్ని మంచి పనులు కనుక చెయ్యకపోతే మీకు జ్ఞానం పట్ల అపేక్ష కలగదు. పాలకొడుకులు కొన్ని వేలు మంది ఉన్నారు, అందరూ ఇక్కడికి వచ్చినారు. కొంతమందికి ధనం పుణ్యం సంపాదించి పెడతారు, కొంతమందికి పాపం సంపాదించారు, కొంతమంది ధనం ఉండటం వల్ల మంచి మంచి పనులు చేస్తారు, కొంతమంది ధనం ఉండటం వల్ల గర్వం పెరిగి ఏ కొన్ని సమాజానికి వాళ్ళకి సమాజానికి అరిష్టం తెచ్చే పనులు చేస్తుంటారు. తెలివితేటలు కూడా అంతే. ఇప్పుడు నాకు తెలివితేటలు ఉన్నాయనుకోండి, అనుకోండి, మాట్లాడచ్చు, నేను చాలా తెలివైన వాడిని అని నేను చెప్పుకుంటే మీకేం కలిసి వస్తుందండి? నా తెలివితేటలు నాకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఎదుటి మనిషికి ఉపయోగపడాలి. ఎదుటి మనిషికి ఉపయోగపడేటప్పుడే నా తెలివి యొక్క ప్రయోజనం. అంతేకాదు నాకు తెలివితేటలు ఉండాలని నేను కోరుకోవటం, నేను తెలివైనని చెప్పుకోవడం కోసం కాదు, సమాజానికి ఉపయోగపడటం కోసం నాకు తెలివి అవసరం. అదేవిధంగా ఈ తెలివి ఏ విధంగా అయితే అవసరమో అదేవిధంగా ధనం కూడా అవసరం. ఎవడైతే తనకున్న ధనాన్ని సమాజానికి కొంత పంచి పెడుతున్నాడు, సమాజానికి కొంత ఉపయోగిస్తున్నాడు, ఎవరికైతే తనకున్న తెలివిని సమాజం కోసం ఎవడైతే కొంత ఖర్చు పెడుతున్నాడో వాడు పుణ్యకర్మలు చేస్తున్నట్టు లెక్క. అటువంటి పుణ్యకర్మలు చేయగా 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 బహుజన్మలు చేయగా చేయగా వాడికి జ్ఞానం పట్ల ఆసక్తి కలుగుతున్న భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. నువ్వు జ్ఞానం అవ్వాలంటే కనీసం జ్ఞానం పట్ల ఆసక్తి నీకు కలగాలంటే బహుజన్మల సుకృతిని కలిసి రావాలి. డబ్బు మంచిదే, అదే నేను తెలివితేటలు కూడా మంచిదే. అయితే ఎంతవరకు సమాజానికి ఆ తెలివితేటలు ఉపయోగపడతాయి, ఎంతవరకు ఆ విద్య సమాజానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఆ ధనం సమాజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైన్స్ ఉంది, ఆ సైన్స్ మంచిదే కానీ సమాజానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు నేను ధనవంతులు అని చెప్పుకుంటారు. ఎందుకు? దానివల్ల గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ధనవంతులని చెప్పుకోవడం మానేసి తనకున్న ధనాన్ని ఏదైనా మంచి పనులు చేయడానికి వెచ్చిస్తే దానివల్ల పుణ్యం. సమాజానికి కొంత ఖర్చు పెట్టి మానేసి కేవలం నేను ధనవంతుని ధనవంతుని అని చెప్పుకోవడం ప్రారంభిస్తే అతను పతనాన్ని ప్రారంభం చేస్తున్నాడు. ఒకరోజు భగవాన్ దగ్గరికి వచ్చి ఒక ఆయన మంత్రం పుచ్చుకోమని పేచీ పెట్టాడు. ఎంత మూర్ఖులు ఉంటారు చూడండి, మనిషి భగవాన్ దగ్గరికి వచ్చి మీరు నా దగ్గర మంత్రం పుచ్చుకొని ఒకటే బాధ పెట్టాడు. అతను ఏమన్నా అంటే, ఎవరు నా కళ్ళలో కనిపించాడు అరుణాచలేశ్వరు, కళ్ళలో కనిపించి ఆ రమణస్వామికి ఏదో మంత్రం ఇది, అతనికి మంత్రం ఏమీ లేదు, రమణస్వామికి మంత్రం ఏం చెప్పాడు అని చెప్పి నా దగ్గర మంత్రం పుచ్చుకుని ఎంత అబద్ధం అంటే, ఎందుకు ఈయన దగ్గర రమణస్వామి మంత్రం పుచ్చుకుంటే రమణస్వామి నా శిష్యుడు అని చెప్పి దేశాలంతా తిరిగి డబ్బులు పోగేసుకున్నాను? నీకు అరుణాచలేశ్వరుడు కళ్ళలో కనిపించి నాకు మంత్రం ఏమని నేను చెప్పాడు, నీకు ఏ అరుణాచలేశ్వరుడు అయితే నీకు కళ్ళలో కనిపించి నాకు మంత్రం ఏమని చెప్పాడు, ఆ అరుణాచలేశ్వరుడే నాకు కూడా కళ్ళలో కనిపించి నీ దగ్గర పుచ్చుకోమంటే పుచ్చుకుంటాను. కానీ ఈ మంత్రాలు, ఈ యంత్రాలు, ఈ తంత్రాలు, ఈ విగ్రహాలు ఎందుకండి? ఇవన్నీ మనస్సును బాగు చేసుకోవడానికే, ఇవన్నీ ఎందుకు అసలు ఏర్పాటు, ఇవన్నీ మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి, ఇవన్నీ లేకపోతే ప్రయోజనం ఏముంది? అసలు వస్తువుని సాధించి పెడతాయి. ఆ సిద్ధంగా ఉన్న వస్తువును తెలుసుకున్న వాళ్ళు శుద్ధి పొందుతాడు. అది ఎప్పుడు హృదయంలో సాక్షాత్కారంగా ఉంది, అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది, ఏదో ఒక పని చేయటం వల్ల రాదు, ఏదో ఒక మంత్రం జపించడం వల్ల కానీ, ఏదో ఒక పూజ చేయటం వల్ల కానీ అది రాదు. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారు? అంతఃకరణ దోషాల కోసం, మనస్సును బాగు చేసుకోవడం కోసం ఈ మంత్రాలన్నీ. అంతేగాని మంత్రం ఆత్మ సాధించి పెట్టడం, మన మానసిక ఆరోగ్యం కోసం యంత్రాలు మంత్రాలు మన పెద్దవాళ్ళు అవుతారు. ఈ రూపారాధన కూడా అంతే, అంతఃకరణ దోషాల కోసం. ఒక విషయం మీరు మనసులో పెట్టుకోండి, మీకే కనుక ఈశ్వరుడు పట్ల భక్తి ఉన్న మాట నిజమైతే ఆ గైడెన్స్ ఏమండదు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, హృదయం నుంచి వచ్చేస్తుంది. మీకు వెలుగు హృదయం నుంచి వస్తుంది శిరస్సులు. భక్తే కనుక నిజమైతే మీకు గైడెన్స్ హృదయం నుంచి వస్తుంది. ఇంకేది మార్గదర్శి ఇక్కడే ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, ఆయనకి తెలియకుండా మనం ఒక పని చేయాలి. ఆయనకి తెలియకుండా ఒక తలంపు బయటికి పోవడానికి ఆయన చెయ్యడు. ఏం చేస్తాడండి? చూస్తాడు మీ గొడవల్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి, నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ. ఆయన చెయ్యడు. ఏం చేస్తాడండి? చూస్తాడు. ఎందుకు మీరు మీకు అప్పు చెప్పడం? నేను ఎవడమైన పుస్తకం రమణస్వామి చెప్తారు, ఎదట వాడికి ఏదైనా సహాయం చేస్తే అది వాడు తనకు తానే సహాయం చేసుకున్నట్టు. ఈ సంగతి తెలిస్తే సహాయం చెయ్యని వాడు, ఈ విషయం అర్థమైతే సహాయం చెయ్యకుండా ఎవడు ఉండగలడు? ఎదట వాడికి చేసే సహాయం తిరిగి తనకే వచ్చేస్తున్న సంగతి వీడికి తెలిస్తే, అది వీడి బుర్రకు అందితే కానీ సహాయం చేయకుండా ఎవడు ఉండగలడు? ఇది నేను ఎవడన్న పుస్తకం రమణస్వామి చెప్తున్నాను. మన అందరం ఒకటి. మానసిక స్థాయిలో ఒక పరిణామ సిద్ధాంతంలో కొంతమంది కొంచెం ముందుండొచ్చు, కొంతమంది వెనకుండొచ్చు, కానీ ఆత్మకి అందరి హృదయాలను సమానం. ఈ విషయం కనుక మనం గుర్తిస్తే ఆత్మ ఎంత సమానంగా ఉందో మన మనస్సును కూడా ఒక సమాన స్థాయిలోకి తీసుకొస్తే మన మనస్సులో బలహీనతలన్నీ ఒక సమర్థ దృష్టి కనుక మనం నేర్చుకుంటే, ఒక్క సమర్థ దృష్టి వల్ల మనం యూడి మొత్తం మనస్సులో ఉన్న బలహీనతలన్నీ రాదు. సోదర మహాశయుడు బయట ఎన్నో మంటలు ఆడుతారు, మీరు పొయ్యిలో మంటలు ఆడుతుంది, పొయ్యిలో మంటలు ఆడుతుంది, కానీ మన గుండెల్లో మంటలు కూడా ఆడుతుంది. మన గుండెల్లో ఉన్న రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు ఎంతకాలం అయితే మనం ఆడతలేము అంతకాలం మనస్సు లోపల హృదయంలోకి దిగదు. రాగద్వేషాలు బయటికి లాగేస్తాయి మనసు. అంటే రాగద్వేషాలు ఎప్పుడైతే పోగొట్టుకున్నాము మనం, మనస్సు హృదయాకారం తెలుస్తుంది, హృదయం యొక్క లోతుల్లోకి దిగుతుంది, హృదయం యొక్క లోయల్లోకి దిగుతుంది, అప్పుడు తెలుస్తుంది ఎంత బ్రహ్మస్వరూపం. లోకమంతా బ్రహ్మస్వరూపంగా మనం చూడలేము, ఆ చూసే శక్తి మనకు లేదు కాబట్టి. అంచేదో దేవాలయం కట్టి అక్కడ దేవుణ్ణి పెట్టి ఆ దేవుని చూడలేము. నన్ను నేను తెలుసుకునే వరకు దేవుడు ఎవడో నాకు తెలియదు. నన్ను నేను విడిచిపెట్టి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి తెలుసుకోలేదు. నన్ను నేను తెలుసుకుంటే దేవుడు ఎవడో నాకు తెలుసు. ఈ అర్థం చేసుకున్న సోదర మహాశయులారా, ఇప్పుడు మీకు కానీ నాకు కానీ దేవుడు కావాలి, దేవుడు కావాలి అనుకుంటున్నాను. నిజంగా మనకు కావాల్సింది దేవుడు కాదు, మీకు అనుకుంటున్నాం దేవుడు కావాలి, కానీ మనకి ఏం కావాలి? ఇప్పుడు శాంతి కావాలి, సుఖం కావాలి. మనకు కావాల్సింది శాంతి, మనకు కావాల్సింది సుఖం. ఇది మనకు తెలియక దేవుడు కావాలి, దేవుడు కావాలనుకుంటాం. నిజంగా మీరు పూర్ణమైన శాంతిలో ఉంటే, పూర్ణమైన సుఖంలో కనుక మీరు ఉంటే దేవుడి యొక్క స్పృహేమి అయితే ఆ శాంతి సుఖం మీకు ఎప్పుడు తెలుస్తాయి? ఉన్న వస్తువును ఉన్నట్టుగా మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు మిమ్మల్ని సుఖం వరిస్తుంది, శాంతి వరిస్తుంది. ఆ శాంతి కలగదు. ఏమండి, మన అందరికీ ధనం సంపాదించాలి. ఎందుకు ధనం సంపాదిస్తున్నాం? ఏమండి, ధనం సంపాదించడం వల్ల భోగం అనుగ్రహించవచ్చు. ధనం లేని వాడు భోగం అనుగ్రహించలేదు. భోగం ఇంద్రియాలతో భోగం అనుగ్రహించాలంటే డబ్బు ఉండాలి. ఏమండి, భోగం వల్ల మనకి శాంతి వస్తుంది, సుఖం వస్తుంది మన ఉద్దేశం. చివరికి భోగం వల్ల మిగిలింది ఏంటంటే దుఃఖం. అదే భగవద్గీతలో చెబుతాడు భగవంతుడు, మొదట నీకు ఏదైతే విషయం కింద కనిపిస్తుంది అది చివరికి అమృతం కింద వస్తుంది. మొదట ఏదైతే నీకు అమృతం కింద ఉందో అది చివరికి విషయం కింద కాదు. ఇంద్రియ సుఖాలు మొత్తం ఉంటాయి అమృతం కింద ఉంటాయి. ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయి? మొత్తం అమృతం కింద ఉంటాయి, చివరికి విషాన్ని ఇస్తాయి. ఇంద్రియ సుఖాలు మొత్తం అమృతం కింద ఉంటాయి, చివరికి విషయాన్ని ఇస్తాయి. ఆత్మసుఖం, ఆత్మశాంతి మొట్టమొదటి విషయం కింద ఉంటుంది. అలవాటు లేదు మనని తర్వాత దీన్ని పట్టుకుని విడిచిపెట్టుకుంటే అది అమృతం. మనకి డబ్బు ఎంపిక కావాలి, డబ్బు లేకపోతే ఇంద్రియ సుఖాలు అనుభవించలేము, అంటే అది డబ్బుతో. ఈ ఇంద్రియ సుఖాలే, ఇంద్రియ భోగాలే మనం మన ముక్కు పట్టుకుంటాం. మన ముక్కు పట్టుకుని జన్మ జన్మలకి మనల్ని తీసుకెళ్ళాలి. ఈ భోగాలు ఇక్కడ కరిగిపోతాయి, ధరలు ఇక్కడ కరిగిపోతుంది, ఆ పనులు ఇక్కడ ఆగిపోతాయి, కానీ వాసనలుగా మారిపోయి, సంస్కారాలుగా మారి, తలంపులుగా మారి మన హృదయంలో దాక్కుని ఉంటాయి. అవి చూస్తూ ఉంటాడు పరమేశ్వరుడు, ముట్టుకోదు, చూస్తూ ఉంటాడు. వాటిని ఎలా చూస్తూ ఉంటాడంటే పరమలోభి, పరమలోభి తన డబ్బును ఎలా దాచుకుంటాడు, అదేవిధంగా నువ్వు చేసిన పనులన్నింటిని వాసనల కింద మార్చి నువ్వు హృదయంలో జాగ్రత్త పెట్టి పరమలోభి వాడు తన డబ్బును దాచుకున్నట్టుగా పరమేశ్వరుడు తన హృదయం నుండి నీ వాసనని జాగ్రత్త పెట్టి ఉంటాడు. ఇంకటి నీ చేత అనుభవింపలేదు. అంచేత మనం మన చేతులతో చేసే పనుల్లోని, మన మనసులోకి వచ్చే తలంపుల్లోని, మనం మాట్లాడే మాటల్లోని బహు జాగ్రత్తగా ఉండాలి. మన చూపులో కరుణ ఉండాలి, మాటలో కరుణ ఉండాలి, మన తలంపులో కరుణ ఉండాలి. కంపాషన్, మాటలో కంపాషన్ ఉండాలి, చూపులో కంపాషన్ ఉండాలి, తలంపులో కంపాషన్ ఉండాలి, చేతలో కంపాషన్ ఇదే ఉండాలి. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దయలేని వాడికి ఈ విద్యా ఒక మనిషికి దయ లేదంటే ఆ మనిషికి ధర్మం అంటే ఏమిటో తెలియనట్టు. దయలేని మనిషికి ధర్మం యొక్క స్వరూపం తెలియదు, ఆత్మ యొక్క స్వరూపం. ఒక జ్ఞాని యొక్క కటాక్షం, జ్ఞాని యొక్క చూపు, ఆ దయాద్రమైనటువంటి నేత్రాలు ఒక్కసారి మన మీద పడ్డవే చాలు. మీరు జ్ఞాని యొక్క ఔన్నత్యం, ఆ జ్ఞాని యొక్క చూపు, ఒక జ్ఞాని యొక్క మాట, ఆ జ్ఞాని యొక్క తలంపు ఒక్కసారి మనల్ని తాగుతీస్తాం. మనకున్న చీకటి కోణాలన్నీ పోయి ఒక్కసారి వినిపిడు మనకు బయట ఉన్న చీకటిని సూర్యుడు పోగొట్టగలడు, కానీ లోపల ఉన్న చీకటిని సూర్యుడు పోగొట్టడు. లోపల ఉన్న చీకటిని ఎవడు పోగొడతాడు? ఆత్మీయ పోగొట్టడు. లోపల ఉన్న ఆత్మరూపంలో ఉన్న గురువే ఆ చీకటిని పోగొట్టడు. మనకు నిజమైన గురువు మనలో ఉన్న ఆత్మీయ, మనలో ఉన్న పరమాత్మీయ మనలో ఉన్నటువంటి నిజమైన గురువు. ఆ ఆత్మీయ మనలో ఉన్న చీకటిని పోగొట్టడు. ఏమండి పుస్తకం నేను కళతో చూస్తున్నాను, సూర్యుడు వెలుతురు వల్ల చూస్తున్నాను, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ కిరణాలు ఇక్కడ పడుతున్నాయి, ఇక్కడ పుస్తకం నేను చూస్తున్నాను, మీకు లోపల ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఫలానా ఆలోచన వచ్చిందని మీరు చూసి చెబుతున్నారు. లోపల ఏ వెలుపుడు సహాయంతో మీరు చూస్తున్నారు? నాకు ఫలానా ఆలోచన వచ్చింది, ఫలానా ఉద్దేశం వచ్చింది, ఫలానా తలంపు వచ్చిందని మీరు చెబుతున్నారు కదా. లోపల ఏ వెలుగులో మీరు ఆ తలంపును చూస్తున్నారు? ఏ ప్రకాశంలో మీరు ఆ తలంపును చూసి చెబుతున్నారు? చూసి చెబుతున్నారా, చూడకుండా చెబుతున్నారు? శంకరాచార్య వారి దగ్గరికి పోతాను ఏమన్నానంటే దేవుని లేడన్నారు, దేవుని లేడని చూసేవారు అన్నారు. కదండి అక్కడ పలానా వారు వేరని నేను చెబుతానండి, వేరని చెప్పడానికి కూడా చూడాలి, ఉన్నారని చెప్పడానికి కూడా చూడాలి, నువ్వు చూసి చెప్తున్నావా అన్నాడు. ఆ గదిలో పలానా వస్తువు లేదంటానండి, లేదని చెప్పడానికి కూడా చూడకుండా లేదని ఎలా చెప్పగలను? ఏ వెలుతురు సహాయంతో మీకు వచ్చే ఆలోచనలు మీరు చూస్తున్నారు? ఏ కాంతి సహాయంతో మీకు వచ్చే ఆలోచన మీరు చూస్తున్నారు? అది ఆత్మ యొక్క గది, ఆత్మ ప్రకాశాన్ని ఇస్తాను కదండి, ఆత్మ వైభవానికి మించిన వైభవం లేదు. మన నిజమైన ఇల్లు అది, ఆత్మనే ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని ఇల్లు మారాలో. వివేకానంద అన్నాడు, మనసా ఇంటికి దేశాలంటే తిరుగుతాము స్వస్థానంలోకి పొమ్ము అన్నాడే. నువ్వు మనసాన్ని స్వస్థానంలోకి పొమ్ము, ఏది మనసు యొక్క స్వస్థానమా? తన స్వస్థానానికి ఆత్మలు ఎందుకు మనస్సుకి నిలకడగా ఉండటం లేదు? బందిపోటు దొంగల కాదు. ఎవరు బందిపోటు దొంగలు? మన ఇంద్రియాలు బందిపోటు దొంగలు. మన ఇంద్రియాలు మామూలు దొంగలు కాదు, మామూలు దొంగలు అయితే మనం కళతో చూస్తే పారిపోతాయి. బందిపోటు దొంగలు అంటే ఎటువంటి వాడు మన కాళ్ళు చేతులు కట్టేసి పడేటానికి చూసుకోవాలి. దొంగలు వేరు, బందిపోట్లు వేరు. దొంగలంటే ఉరుకు మనం చూస్తే బెదిరిస్తే పారిపోతాయి. మన ఇంద్రియాలు మామూలు దొంగలు కాదు, బందిపోతుంది. ఓ కృష్ణ ఫలానా చెడ్డని తెలుసున్నారు, చెడ్డలు తెలుసున్నప్పటికీ బలాత్కారంగా ఎవరు నా చేత చెడ్డ పని చేస్తున్నారు, దీనికి ఎవరు కారణం అని అర్జునుడు కృష్ణుడు అడిగితే అప్పుడు కృష్ణుడు చెబుతాడు దానికి కారణం ఈ ఇంద్రియాలు బందిపోట్లు. ఈ ఇంద్రియాలు బందిపోట్లు మనసు ఎత్తుకు వస్తున్నాయి, హృదయంలో నిలకడగా ఉండాలన్న ఈ బందిపోట్లు, ఇంద్రియాల బందిపోట్లు దాని స్వస్థానాలను బయటకు లాగి బహిర్ముఖం చేస్తున్నాయి, మనసు ఎత్తుకోవచ్చు. జీవ లక్షణాలు ఉన్నంత కాలం ఎవరికి జ్ఞానం కలగదు. మీరు ఎవరు భక్తులు, ఏ మతస్థులని కాదు, మీరు స్త్రీల పురుషులని కాదు, మీరు బ్రాహ్మణ రాజులని కాదు, జీవ లక్షణాలు ఉన్నంత కాలం వాడికి జ్ఞానం కలగదు. జ్ఞానం కావాలంటే జీవ లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. జీవ లక్షణాలు ఉన్నవాడు జీవుడు శివుడు కాదు. జీవ లక్షణాలు ఎవరైతే విడిచిపెట్టాడు వాడికి శివ దర్శనం, శివుడు ఇక్కడే ఉన్నాడు. శివ దర్శనం అంటే ఏంటి? ఆత్మ దర్శనం. జీవ లక్షణాలు విడిచిపెట్టిన మరు క్షణాలు, మరు గడియలు శివ దర్శనం. మీరు శివస్మరణ చేయండి, రామస్మరణ చేయండి, ఏదైనా భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మన భగవంతుని కావాలి. లోకానికి సంబంధించిన విషయాలు మీకు ఏది అవసరమో భగవంతుడికి తెలుసు. మీరు ఏ లోకానికి సంబంధించిన విషయాలు ఏమో అడగకండి, మీకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ అవసరమో అది మీకు ఇస్తారు. మీరు ఆయనకి జ్ఞాపకం చేయక్కర్లేదు, ఈశ్వరుడికి మీరు జ్ఞాపకం చేయక్కర్లేదు అని ఆయనకు తెలుసు. అదే మీకు ఎప్పుడు ఏది అవసరమో చూస్తాడు. మీరు ప్రార్థించవలసింది మీ భక్తిని ఏమని, జ్ఞానాన్ని ఏమని, వైరాగ్యం అని భగవంతుని ప్రార్థించండి. మీరు దేనికోసం బెండ పెట్టుకోవద్దు, దేనికోసం మీరు దుఃఖపడవద్దు. మీ బరువు ఈశ్వరుడు మాస్తాడు. మీరు చేయవలసిన పని ఉంటే మీ నెత్తి మీద బరువు ఉండొచ్చు, మీ బరువును తీసి ఈశ్వరుడి మీద వెళ్ళి మీ బరువు అంత ఈశ్వరుడు మాస్తాడు. మీ బరువును ఈశ్వరుడి మీద పెట్టడం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది, మీ శారీరక ఆరోగ్యానికి మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే మీ బరువును తీసుకెళ్లి ఈశ్వరుడు నెత్తి మీద పెట్టండి. మీ నెత్తి మీద బరువు మోయద్దు, ఈశ్వరుడు నెత్తి మీద పెట్టండి. మీరు పని తొందరగా నెరవేరుతుంది. ఆ పని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో అది ఈశ్వరుడు నెత్తి పెట్టండి. అది ఆయనకు తెలుసు. మీరు ఏమి చేకూరుస్తారు? ఈశ్వరానుగ్రహంలో మీకు అన్ని సమకూరుతాయి. ఈశ్వరానుగ్రహం లేదని మీరు అనుకోవద్దు. దైవానుగ్రహం మీ చిరకు అందరి శిరకు మీద ఉంది, లేదని మీరు అనుకోవద్దు. మీ అందరి శిరకు మీద అంటే పరమేశ్వరుడు యొక్క పాదాలను విడిచిపెట్టకండి. మీ పనులే మీరు చక్కగా చేసుకుంటూ యజ్ఞవాళ్ళకి మీద ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు మీరు సాధన చేసుకుంటూ సాధన అంటే ఏమి లేదు, ప్రయత్నం చేయండి. భగవంతుడి స్మరణ వేలు ఎక్కువ మనసు నానబెట్టడానికి ప్రయత్నం చేయండి, మీ మనసును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఉండే వరకు అయితే దిలుపుకుంటున్నారో మీ మనసును కూడా దిలుపుకుండా మీ ఇల్లు ఏ విధంగా అయితే మీరు శుద్ధి చేసుకుంటున్నారో, మీ దేహం ఏ విధంగా అయితే శుద్ధి చేసుకుంటున్నారో, మీ మనస్సును కూడా శుద్ధి చేసుకోండి. మీ మనస్సును బాగు చేసుకోండి. మీ మనస్సు కనుక బాగు చేసుకుంటే అన్నీ బాగుపడదు. అంటే మీకు శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే. శాంతి లేని వాడికి సుఖం కలదు. ఏ రామా, నిధి సుఖమా? నీ సన్నిధి సుఖమా? నిధా నాకు సుఖాన్ని ఇచ్చేది, అది నీ సన్నిధి నాకు సుఖాన్ని ఇస్తున్నావు రామా అంటాడు చేదరు రాజు. మనకి ఈ దేహ భావన పోయి ఆత్మభావన రావటం కోసం, ఈ దేహ బుద్ధి పోయి ఆత్మబుద్ధి రావటం కోసం పరమేశ్వరు యొక్క కరుణ మనకి భక్తి వల్ల అనుగ్రహం, భక్తి వల్ల ముక్తి వస్తుంది. భక్తిని సంపాదించుకుంటుంది. మీరు అన్నీ నేర్చుకుంటున్నారు రైతే, లెక్కలు నేర్చుకుంటున్నారు, సైన్స్ నేర్చుకుంటున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు రైతే, మీ మనసులో కూడా ఏం జరుగుతుందో మీరు నేర్చుకోండి. మీరు చూడండి మీ మనసులో ఏం జరుగుతుందో చూడండి, మీ మనసులో ఏం జరుగుతుందో అది నేర్చుకోండి. లెర్నింగ్ ఒకటే సరిపోదు, లెర్నింగ్ కూడా అవసరం. మీరు శాంతిగా ఉండండి. సోదర మహర్షి గారు శాంతిని పోగొట్టుకోకండి. మీరు ఒక మాట చెబుతాను, మీరు ఎవరితో చెప్పకండి, ఇంకొకటి కాన్ఫిడెన్షియల్. మీరు శాంతిని పోగొట్టుకుంటే పాపం కూడా పోరాడు.